ஜானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரி ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசரி தரித்ராணாம் சிந்தாமணிகுணனிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராகஸ்ய பவதி. ஹிரிங்காராசனகர்பிதானலசிகாம் சௌஃ க்லீம் கலாம் விப்ரதீம் சவர்ணாம்பரதாரிணீம் வரசுதாதௌதாம் த்ரிநேத்ரோஜ்ஜலாம் வந்தே புஸ்தக பாசமங்குஷதராம் சுரக்பூஷிதாம் உஜ்ஜலாம் த்வாம் கௌரீம் த்ரிபுராம் பராத்வரகளாம் ஸ்ரீசக்ரசஞ்சாரிணீம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசந்தயே. நாராயணம் நமஸ்கிருத்ய நரம் செய்வ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நமஹ. ஸ்ருஷ்டௌ யா சர்க்கரூபா ஜகதவனவிதோ வா பாலினியா ச ருத்ரீ சம்ஹாரே சாபி யஸ்யா ஜகதிதமகிலம் க்ரீடனம் யா பராக்யா பஸ்யந்தி மத்யமாதோ ததனு பகவதி வைகரி வர்ணரூபா சாஸ்மத்வாசம் பிரசன்னா விதிகரி கிரிசாராதிதாலம் கரோத். நமசிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராஸ்ருஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கன்யா வருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதிபியாம் ஸ்ரீமாத்ருகுருப்யாம் சபாயே ஜ நம. தேவதானவுலு ஐகமச்சந்தோ பரமேஸ்வர அனுகிரகந்தோ அந்த தேலிக்குகா செய்யடானிக்கு வீலு படனட்டுவன்டி கஷ்டசாத்தியமைன சமுத்திர மதனானிக்கு சித்தப்பட்டாரு. ஈ க்ஷீரசாகர மதனம் அலா சாகுத்து வச்சிந்தி. మధ్యలో వచ్చిన అడ్డంకులు తొలగడానికి గణపతిని కూడా ప్రార్థించారు. శ్రీ మహాగణాధిపతి యొక్క అనుగ్రహంతో కార్యక్రమం సాగుతూ వచ్చింది. ఇలాగా బాలారిష్టాలన్నీ దాటుకుని సముద్ర మథనం సాగిస్తూ ఉంటే హఠాత్తుగా ఆకాశం పగిలిపోతుందా అన్నంత పెద్ద చప్పుడు ఏర్పడింది. దిక్కులు ప్రతిధ్వనించాయి. సముద్రం వల్లకల్లోలమయ్యింది. అందులో నుంచి పెద్ద పెద్ద తరంగాలు పుట్టుకొచ్చాయట. పుట్టి నల్లని పొగ పైకి లేచి దిక్కులను కమ్ముకోవడం మొదలుపెట్టింది. ఆ నల్లని పొగల మధ్యలో వాసుకి విషధర విష నిశ్వాసంబుల ఘట్టనముల సమధికతరమై ఆ సాగర మధ్యంబున భాసుర ఆలాహలంబు ప్రబలంబయ్యం. అసలే ఇంత పూర్వం వాసుకి యొక్క ముఖంలోంచి వస్తున్నటువంటి విషజ్జాలల వల్ల కొంతమంది రాక్షసులు మరణిస్తూ వచ్చారు. ఈ వాసుకి ఉచ్ఛ్వాస నిశ్వాసంలోంచి పుట్టేటటువంటి ఆ విషము సముద్రంలోంచి మరొక విషము పుట్టి రెండూ కలిసి అతి భయంకరమైన కాకోలంగా మారాయి. హాలాహలంగా తయారయ్యింది. ఈ హాలాహలం దిక్కులను చుట్టుముట్టింది. మామూలు విషం కాదు, ఆ పొగలు కమ్ముకుంటూ లోకాలన్నీ భస్మం చెయ్యజారినటువంటి భయంకర విషం అది, కాలకూట విషం అంటారు దాన్ని. అటువంటి కాలకూట విషం అందులోంచి పుట్టిందిట. ఈ విషంలోంచి అగ్నిజ్వాలలు, ఆ అగ్నిజ్వాలలు చుట్టుపక్కల వాళ్ళందరినీ భస్మం చేయడం మొదలుపెట్టాయి. మెల్లిగా జగత్త్రయాన్ని ఆక్రమించింది. మనస్సుల్లో భయపడ్డారు. సురగరుడ ఉరగ అమరులు పారిపోయారు. పితామహుడు మరో దిక్కుకు పరిగెత్తాడు. అష్టదిక్పాలకులు కంగారు వహించారు. సప్త సముద్రాలు ఘూర్నిల్లాయి. ఇలా దేవతలు పారిపోతూ పారిపోతూ కైలాసవాసుడి దగ్గరికి బయలుదేరారట. సుస్థిరంగా కైలాసం మీద యోగ సమాధిలో ఉన్నాడు పరమేశ్వరుడు. ఆయన పాదాలకు నమస్కరించారు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర. ఓ దేవ జగన్నాథ దేవేంద్ర వందిత పవిత్ర చరిత్ర, నీకు నమస్కారం. ఏమిటిది, అనేక కష్టాలు గడిచి గణపతిని ప్రార్థించి సముద్ర మథనంలో మాకెన్నో ఉపయోగకరమైన వస్తువులు పుడతాయని మథనం ప్రారంభిస్తే ఈ భయంకరమైన కాలకోట విషం పుట్టిందేడు బాబోయ్? ఈ విషాగ్రజ్వాలలో లోకత్రయం భస్మం కాకుండా కాపాడవలసిన బాధ్యత నీది అని మొరపెట్టారు. అప్పుడు పరమేశ్వరుడు నవ్వాడు. నాయనలారా, ప్రతి మనిషి జపం చేయడానికి మొదలుపెట్టేటప్పుడు ఆసన సిద్ధి ముందు పొందాలి. అంటే కూర్చున్నటువంటి ఆసనం అటు ఇటు మారకుండా ఉండాలి. 10 నిమిషాలు కూర్చుంటే మనం ఏంటంటే ఈ కాలిటు ఆ కాలిటు మారుస్తూ ఉంటాం. కానీ జపం చేసేటప్పుడు మాత్రం అంతసేపు మళ్ళీ ఆ వేసుకున్న ఆసనంలోంచి మార్పు రాకూడదు. అదే ఏకాగ్రమైన స్థిరాసనం అన్నారు. ఆసనాల్లో ఉత్తమమైనది పద్మాసనం. అటువంటి పద్మాసనం మీద కూర్చుని ధ్యానం చేస్తే మన శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు చెందేటటువంటి లక్షణం ఉన్నదట. శరీరమే ఒక మహా గొప్ప పవిత్రమైనటువంటి ఆలయం. సృష్టి అంతా శరీరంలో ఉన్నది. ఇందులో మూలాధారము అని ఒక చక్రం ఉన్నది. అంటే ఎవడైనా యోగాభ్యాసం ప్రారంభించేటప్పుడు మొట్టమొదటి ధ్యానం ఈ మూలాధార చక్రంలో జరుగుతుంది. ఈ మూలాధార చక్రానికి అధిపతి గణపతి. అక్కడ గమ్ అనే బీజంతో ప్రారంభమవుతుంది. తెలియదు, లోపల అందరికీ జరుగుతుంది ఇది. అందుకే ఎవరినైనా యోగాభ్యాసం ఇచ్చినప్పుడు అబ్బాయి నువ్వు మూలాధారంలో ఉండు అని ఇస్తారు నేర్పేవాడికి. నేర్పకపోయినా కూడా జరుగుతుంది. అలా జరిగే జపానికి అజప అని పేరు. అజప గాయత్రి అని కూడా అంటారు దీనిని. దానినే హంస గాయత్రి అని కొందరంటారు. సోహం అనే మంత్రం అక్కడ జరుగుతుంది. ఈ హంస మూలాధారంలో ప్రతి ఘడియకి 6000 పర్యాయాలు సాగుతూ ఉంటుంది. అందుకే మొట్టమొదట మూలాధారంలో పూజ జరుగుతుంది కాబట్టి మనకి తెలియకుండా అబ్బాయిలు గణపతిని ముందు ఏ ప్రార్థనకైనా ప్రారంభించి జపం చేయండి రా అన్నారు. గణపతిని ప్రారంభించడానికి మూల కారణం ఏంటంటే మన శరీరంలో మూలాధారంలో జపం జరుగుతుంది మనకి తెలియకుండా. దానికి అధిపతి గణపతి. అంచేత మొట్టమొదట విఘ్నాలు పొందకుండా ఉండడానికి ఆ గణపతిని ప్రారంభించు అన్నారు. ఈ గణపతిని జపం చేసిన తర్వాత మనిషి కొన్ని శక్తులు పొందుతాడు. తనకు తెలియకుండానే ఏదనుకుంటే అది జరిగేటటువంటి సిద్ధి పొందుతాడు. సంకల్ప సిద్ధి. వీడు తలుచుకుంటే అవుతాయి. ఇలా అవుతుంది అని భావిస్తే అలా జరుగుతుంది. అది చూసి అహంకారం చెందుతాడు జీవి. ఓహో నేను సిద్ధులు పొందాను అనుకుంటాడు. నేను భగవంతుణ్ణి అనుకుంటాడు. ఇక క్రమేపి అసలు భగవంతుణ్ణి మరిచిపోయే స్థితి వస్తుంది. అదిగో అదే విషయం. అంటే ఆ విషయమే విషం అంటే. కాబట్టి అహంకారానికి మారుపేరైన విషం పుడుతుంది తర్వాత. దాన్ని సామాన్యుల వల్ల జయించలేరు కాబట్టి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయాలి. జగదీశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆ విషాల్లోంచి బయటపడగలుగుతారు. ఇదిగో ఇప్పుడు మీకు అలాంటి విషం ఒకటి పుట్టింది. ఈ విషంలోంచి బయటపడడానికి నన్ను ఆశ్రయించారు. నాయనలారా, మీకు ఆ విషాన్ని తొలగించి ఆనందాన్ని కలగజేస్తున్నాను. ఇదిగో బయలుదేరుతున్నాను రండి అని చెప్పి అక్కడికి వచ్చాడు. కుడి చేతులెత్తాడు, అభయం ఇచ్చాడు. ఓ నారాయణాదుల్లారా చూడండి అన్నాడు ఆయన. హుంకారం పునరిల్చి అప్రతిమ రౌద్రోద్రేక సంరంభ నిశంకాహంకృతి దాచనీశ్వరుడు హస్తంభుల్ భుజంగాధిప అలంకారంభు అశేష లోక పరిషల్లావణ్య లక్ష్మీకళా సంకోచావకదాహ భీషణ విషజ్వాల జిగృక్షార్థమై. ఒక్కసారి హుంకారం చేశాడు. ఓరి లోకములకు ద్రోహం చేసే కాలకోట విషమా, ఆగు. ప్రపంచమంతటిని భస్మీపటలం చేయడానికి ధ్వంసం చేయడానికి వేలుదేరావు. నిన్నొక్క క్షణం కూడా విడిచిపెట్టను. ఇదిగో రా అని రుద్రుడు రౌద్రంతో ఉద్రేకంతో హుంకారం చేసి ఇలా చేతిని చాచాట. ఆ చెయ్యి ఎటువంటిది, లోక ప్రశస్తమైన హస్తం. అందరికీ అభయాన్నిచ్చే హస్తం అది. కేవలం తలిచిన వెంటనే తనంతట తాను ప్రత్యక్షమై వచ్చేటటువంటి దివ్య కరుణాస్వరూపుడైన పరమేశ్వరుడి దక్షిణహస్తం అది, సమస్త ఐశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీకరం అది. అటువంటి దానిని లోకభీషణమైన ఆ విషం తాగడానికి తాచాడు. ఈ కథని పార్వతికి చెబుతూ అన్నాడు, పార్వతి ఆ సమయంలో నువ్వు ఉన్నావు అక్కడ, కానీ ఆనాడు నువ్వు సతీ అనే పేరుతో ఉన్నావు, కాబట్టి ఆ పాత విషయం నీకు ఇప్పుడు గుర్తులేక నన్ను అడిగావు, గుర్తులేక కూడా కాదు, ఇదిగో ఈ భక్తులకు తెలియజేయడం కోసం అడిగావు. అప్పుడు నువ్వు సతీ అనే పేరుతో ఉన్నావు, దక్షుడి పుత్రికవి నీవు. నేను ఆనాడు అలా చేయి చాచా. అప్పుడేం జరిగింది, స్తంభించిపోయింది మొత్తం గరళమంతా కూడా, శంభుని దగ్గరకు వచ్చింది. ప్రళయకాలములో ఉండే అగ్నిజ్వాలలు కమ్మేటటువంటి ఆ విషమంతా ఎలా వచ్చిందిటండి, ముందుగా పెద్ద మేఘంలో ఉందట ఆ విషం, క్రమేపీ తగ్గి ఏరుగంత అయ్యిందట. ఆ తరువాత శోకరాకృతిన్ వరాహ అంత అయ్యిందట. ఆ తర్వాత ఒక పికమైపోయిందట. ఆ తరువాత నేరేడు కొండంత అయిందట. చివరికి చూసారా, ఆకాశంలో పెద్ద మేఘంలాగా, తర్వాత ఏరుగంత అయ్యింది, ఆ తర్వాత వరాహమంత అయ్యింది, ఆ తర్వాత కోకిలంత అయ్యింది, చివరికి నేరేడు పండంత అయ్యింది. పరమేశ్వరుడి శక్తితో మొత్తం విషమంతా దగ్గరకు వచ్చింది. అంటే దీని అంతరార్థం ఏంటంటే, నాయనలారా, నిరంతరం జపతపాదులు చేయడం వల్ల మనకు వచ్చే శక్తుల వల్ల అహంకారం ప్రబలుతుంది. అహంకారమే విషం, అది ప్రతి వాడి యొక్క తపస్సుని శక్తిని అన్నిటినీ నాశనం చేస్తుంది. అటువంటి అహంకారం ప్రబలుతూ ఉంటే ఆ విషాన్ని జ్ఞానము అనేటటువంటి దానితో, అదే పరమేశ్వర స్వరూపం అంటే, పరమేశ్వరుడు అంటే జ్ఞానస్వరూపుడు, ఈ జ్ఞానంతో తగ్గించాలి. తగ్గిస్తే ఒకేసారి అహంకారాన్ని ఎవడు జయించలేడు, ముందు మేఘం అంత ఉంటుంది, అది క్రమేపీ నీ జ్ఞానం వల్ల ఏనుగంత మారుతుంది, చివరికి అది వరాహం అవుతుంది. ఇందులో చూడండి, చెప్పినటువంటి పదార్థాలు కూడా ఎలాంటివో, ఆ వరాహం తర్వాత కోకిలంత అవుతుంది, ఆ తర్వాత నేరేడు పండంత అవుతుంది. అంతకు మించి అహంకారం ఎవడికి తొలగదు, అలా తొలిగితే నీ శరీరం ఉండదు. ప్రతి వాడిలో ఎంతో కొంత నేననే భావం లేకపోతే ఈ శరీరం ఉండదట. నేను నాది అనే భావం పూర్తిగా పోతే అప్పుడు వాడు రూపహీనుడైపోతాడు. అది గొప్ప రహస్యం. అంటే ముందుగా జలధరము అంటే మేఘం, మేఘం యొక్క లక్షణం ఏమిటి, వ్యాపించడం. మీరు చూడండి, మేఘం ఎప్పుడు ఒక చోట ఉండదు, అలా వ్యాపించుకుంటూ పోతుంది. అహంకారం కూడా వ్యాప లక్షణం కలిగింది, అజ్ఞానం కూడా. మరి తర్వాత క్రమేపీ ఏనుగంత అయింది. ఏనుక్కి మూర్ఖత్వం ఉంటుంది, కానీ వ్యాపిత లక్షణం ఉండదు. ఏనుక్ కూడా అజ్ఞాన లక్షణమే, అది మూఢత్వం ఉంటుంది, వ్యాపించలేదు, అటు ఇటు పరిగెడుతుంది, తనకి కానిదానిని జయించగలననే భావనతో పెడుతుంది, కానీ చివరికి ఎక్కడో చోట చిక్కుకుపోతుంది. కాబట్టి తగ్గి ఏనుగంత అయ్యింది. మళ్ళీ అక్కడ నుంచి ఏనుగు ఏమైంది, వరాహం అంత అయ్యింది. వరాహం యొక్క లక్షణం ఏంటంటే, రెండు రకాల లక్షణాలు ఉంటాయి దీనిలో. అది ఆదివరాహ స్వరూపాన్ని పొందగలిగితే క్రమేపీ భూమిని కూడా ఉద్ధరించగలదు, అంటే అహంకారాన్ని పైకి లేపియగలదు. ఆ అహంకారాన్ని లేపడానికి మళ్ళీ కొంచెం తనలో శక్తులు ఉన్నాయనే భ్రమ కలిగితే ఆ మట్టిలోనే పొరులాడుతుంది. మట్టిని పైకి ఎత్తగలదు ఏది, శ్రీ మహావిష్ణువులాగా, లేదా మట్టిలోనే పొరులాడగలదు బురదలో. కాబట్టి రెండింటికీ చిహ్నం. అంచేత మధ్య మార్గం వరాహం, ఆ తర్వాత క్రమేపీ కోకిలంత అయ్యింది, అహంకారం యొక్క పరిణామం తగ్గింది, ఇక్కడ కుహూకుహు అనే కోతలు వచ్చాయి. అంటే శక్తులున్నాయనే నమ్మకం ఉన్నప్పటికీ ఎక్కువ గర్వం తగ్గిందన్నమాట. అప్పుడు లోకానికి మేలు చేసి లోకానికి ఆనందం కలిగించగలరు, కానీ అది కూడా ప్రమాదమే. ఎందుకంటే కోకిల యొక్క గొంతు విన్నవాడు ఓహో కోకిలు ఎంత తీయగా పాడింది అని మెచ్చుకుంటాడు దానిని, అంటే పొగడ్తలకు ఇంకా అది లొంగుతుందన్నమాట. కానీ మనం కూడా కొన్ని శక్తుల వల్ల ఓహో వీడి జ్ఞానిరా అహంకారాన్ని తగ్గించుకున్నాడరా అని మళ్ళీ పొగిడితే మళ్ళీ విజృంభించే లక్షణం ఉంది. మనకు కూడా పొగడ్తలకు లొంగిపోతాం కదా, పొగడ్తలకు లొంగనవాడు ఎవడు ఉండట. ఒక ఆయన అన్నాడు, నేను చచ్చినా పొగడ్తలకు లొంగనని. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా సరే పొగిడితే పండు పండు అనేవాడు. చివరికి ఒక ఆయన వచ్చానట, అయ్యా లోకంలో ఇంతమంది ఉన్నారు కానీ పొగడ్తలకు లొంగని మహానుభావులు తమరు ఒక్కరేనండి అన్నట్ట, నువ్వు ఒక్కడ గుర్తించేవరు అని అన్నట్టు ఆయన లొంగిపోయాడు. కాబట్టి అది ప్రమాదమే. ఆ స్థాయి నుంచి మళ్ళీ నేరేడు పండినంత రూపానికి వస్తే దాన్ని మింగేసేట పరమేశ్వరుడు. అంటే ఎంత పరిమాణంలో ఉండాలో మనిషికి అహంకృతి అంతవరకే ఉండాలి, అది దాటితే ప్రమాద స్థితి అన్నమాట. ఈ విధంగా పరమేశ్వరుడు ఆ విషాన్ని ఇంత నేరేడు పండినంత చేసి హుమ్మని లాగేశాడు. క్రమంగా ఆయన అరచేతిలోకి వచ్చినటువంటి ఆ పండు అంత ఉన్నదాన్ని చూసి వాళ్ళు తెల్లబోయారట. ఓరి నాయనో, ఇంత పెద్ద విషస్వరూపం ఈయన శ్రీమా పరమేశ్వరుడు యొక్క చేతిలోకి వచ్చేసరికి అది ఎంత ఉన్నది, కేవలం ఒక నేరేడు పండు, చెంబు ఫలం అంత అయ్యిందా అనుకున్నారట. కటకమ్మకు విషము, విషధర కటకంబగుకేలవు ని కౌతూహలియై ఘటికా సంసిద్ధుడు రసఘటికయునుంబోలె మృడు గుటుకున్న మృంగన్. ఆ విధంగా చిన్న ముద్ద అయిపోగానే దాన్ని తీసుకుని ఉష్యం లాగేశాట. ఓం కేశవాయ స్వాహ అన్నంత తేలికగా తాగేశాట. అప్పుడు చమత్కారం జరిగింది. అందులో చింత పిసర డ్రాప్ నేల మీద పడింది. ఆ కాస్త డ్రాప్ని పాములు తేళ్ళు జర్రులు మొదలైనవన్నీ కాస్త 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 లైట్గా తీసుకున్నాయట. అందులో కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు పాములు అయ్యాయిట. అందుకే వాటికి కొంచెం ఎక్కువ ఉన్నది పాలు. తేళ్ళుకి వాటికి లైట్గా ఉన్నది, అందుకే చురుకు మంటే కానీ ప్రాణం తీయవు. కాస్త కాస్త నల్ల తేళ్ళు అయితే ప్రాణం కూడా తీసేస్తాయి. మొత్తం మీద ఈ జీవులన్నీ కొంచెం పుచ్చుకున్నాయట. మనుషులు మాత్రం ఈ కాస్త పుచ్చుకున్నా మనం చచ్చిపోతామని పుచ్చుకోకుండా ఉన్నారట. అందుకని వీడికి నిలువెల్ల విషం అయిపోయాడు. వీడు కంటికా నీలరత్నంబు కరణి నొప్పే లలిత మృగనాభిపంకంబు చెలుబుదాల్చే కాలకోట విషంబు తత్కంఠమునకు ఆభరణమయ్యే బ్రహ్మాదుల వినుతింప. కంఠానికి వర మణి పెట్టుకున్నట్టుగా ఉందట. ఇంద్రనీలమణి అని ఉంటాయి. ఆ నీల మణి పెట్టుకున్నట్టు ఉన్నది ఆ నలుపు కూడా. అందంగా ఉన్నది ఆయనకి ఆ విధంగా. అప్పుడు బ్రహ్మాదులు ఆయన దగ్గరికి చేరి ఇలా స్తుతించారు. జయ విరూపాక్ష ఈశ్వర దివ్యలోచన జయ వజ్రహస్త దిశా నివాస జయ పినాకేశ్వాస శాశ్వత నిత్య అనిత్య నిత్యానిత్య నిరుపమాన జయ చింత్య జయ రుద్ర జయ మహాదేవ అచింత్య చింత్యాచింత్య చిత్స్వరూప జయ పాద భక్తార్థి సంహార కారణ జయ ముకుంద ప్రియ జయ గిరీశ దివసమాసార్ధమాస సంధిస్వరూప కల్ప యుగవత్సరాధీన కాలకేచరుండ బహురూప చండీశ దండపాణి జయ నమస్తే నమస్తే ప్రసన్నమూర్తి. ఓ విరూపాక్ష ఈశ్వర దివ్యలోచన తూర్పు దిక్కుకి అధిపతి అయిన ఇంద్రుని చేత అర్చించబడే పరమేశ్వర పినాకపాణి ఓ శాశ్వత స్వరూప నువ్వు నిత్యస్వరూపుడివి, అలాగని అనిత్యస్వరూపుడివి నువ్వే, నిత్యానిత్యస్వరూపుడివి నువ్వే. నీకు సాటి వచ్చేవాళ్ళు లేరు. నిన్ను ఆలోచించి ఎవడూ పొందలేడు. తెలివితేటలతో నిన్ను పొందలేరు ఎవరు. కేవలం భక్తి మార్గం ద్వారా మాత్రమే నిన్ను స్వీకరించగలుగుతాడు ఏ భక్తుడైనా. ఓ మహాదేవ ముకుందప్రియ గిరీశ మాసాలు దివసాలు పక్షాలు వీటన్నిటి యొక్క మూలస్వరూపుడు వినువు. ఎన్ని కల్పములు గడిచినా నాశనం లేని పినాకపాణి వినువు. సోలహస్తుడువు నీవు, బహురూపాలు ధరిస్తావు, చండీప్రియుడివి, దండపాణివి, ఆఖరికి మృత్యువుని కూడా నియంత్రించిన వాడివి. అటువంటి నీకు నమస్కారం అయ్యా ఓ ప్రసన్నమూర్తి అని అనేక ప్రకారాలుగా సంస్తుతించారట. ఆనాడు నీలకంఠుడనే పేరు శ్రీమన్నారాయణమూర్తి ఆయనకి ప్రసాదించారు. ఇది కాలకూటోత్పత్తి. కేవలం అమ్మవారు ఎందుకు నీలమయ్యింది కంఠం అని అడిగింది. అక్కడితో ఆగలేదు పరమేశ్వరుడు, ఇంకా చెప్పి గెడుతున్నాడు. ఎందుకంటే అసలు ముఖ్యం తారకాసుర వృత్తాంతం గనక. అందుకని ఇంకా ఏం చెబుతున్నాడు. హాలహలాగ్నిదాహ భయమస్తమితంబయ్యంకటంకమై వేలుపులు నిశాచరులు వెండియు కవ్వపు కొండవార్తిలో దేలిచి గుమ్ము గుమ్మునగ ద్రిప్పగదొచ్చిరి. హాలాహల భయం తగ్గింది. బ్రహ్మానంద భరితులయ్యారు దేవతలు. దిక్పాలకులకు మనస్థిమితం కలిగింది. అసురులు సురులు అందరూ గుండెల మీద చెయ్యేసుకున్నారు. తిరిగి మళ్ళీ మొదలు పెట్టారు. ఏది సముద్రం చిలకడం. కష్టాలకి భయపడకూడదు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సక్రమమైన కార్యమైతే దాన్ని విడిచిపెట్టకుండా కొనసాగించాలి. ఉత్తములైన వాళ్ళు ప్రారంభించిన పనుని చివరిదాకా నెరవేరుస్తారు. మధ్యములుంటారు, పనిని మొదలుపెట్టి మధ్యలో వదిలిపెట్టేస్తారు. ఇక అధములు చీ ఈ పని మనకెందుకు, దీని జోలికి మనం వెళ్ళకూడదని అసలు మొదలే వెళ్ళరు. కానీ దేవతలు ఉత్తములైనటువంటి వాళ్ళు కనుక కార్యక్రమం కొనసాగించారు. తరవగా తరవగా పాల సముద్రం చిలుకుతూ పోతూ ఉంటే సముద్ర మధ్యంలో హఠాత్తుగా ఓ మంచి తామర పువ్వు, వెయ్యి రేకుల తామర పువ్వు పుట్టిందట. దానిలో నుంచి సువాసనలు దిక్కులంతా వ్యాపించాయి. ఆ మధ్యలో మహాసౌందర్యవతి ఒక ఆవిడ పుట్టింది. మధ్యలో అష్టదళ పద్మం అటది పైగా. అటువంటి ఆ పద్మంలోంచి ఇరుప కియల నుండి సురసింధురంబులు పరిపూర్ణ హేమ కుంభములు దాల్ప అందంద నవనిధానాది దేవతలును సరిది బంగారు వీచోపులిటగా జయ జయధ్వనులతో సర్వదేవతలును కేలుదంబులు మౌళిగిలుగొల్ప పుష్పవర్షములకు ప్రోది అయి వినువీధి దేవదుందు వినాదమావహిల్ల ప్రబలి మున్నీటి నడునీట పాండువిక చక్రమల కాంచన కర్ణికాగ్రంబునందు బ్రహ్మ దిక్పాల వందిత పాద పద్మ పద్మయుదయించే కన్నుల పండువగుచు చెరోపక్కన నుంచి దివ్యమైన రెండు ఏనుగులు పైకి లేచాయి. ఆ ఏనుగులు తెల్లనివి, వాటి తొండములందు బంగారు కలశాలు, ఆ కలశములలో స్వచ్ఛమైనటువంటి గంగాజలం, ఆ గంగాజలముతో మాటిమాటికి అభిషేకం చేస్తున్నాయట. ఎవరికి? ఆ అష్టదళ పద్మం మధ్యలో కూర్చున్న ఒక మహాసుకుమారి సౌందర్యవతికి. అందులో నుంచే 9 మంది దిక్పాలకులు, వాళ్ళని నవనిధానాధిపతులు అంటారు, నవనిధులకు అధిపతులట. అటువంటి దేవతలు లేచారట. వాళ్ళు బంగారు విసనకర్రలతో విసురుతున్నారట. అందులో నుంచే 2 సౌందర్యవతులు లేచారట. వాళ్ళని జయ విజయలు అంటారు, లక్ష్మీదేవి ముఖ్య చెలికత్తెలు. వారు లేచారట. వారు లేచి చామరములు వీస్తున్నారట. అందులో నుంచే 1 మహాసౌందర్యవతులు లేచారట. చెరో చేతిలో దండాలు పుచ్చుకున్నారట. ఒక ఆవిడిని చాముండ మరొక ఆవిడిని చెండి అంటారు. ఆ 2 లేచి ఆవిడికి దండం పుచ్చుకున్నారట, 2 కర్రలు అటు ఇటు. అందులో నుంచి 8 మహాసౌందర్యవతురాళ్ళైన వాళ్ళు లేచారట. ఈ 8 కూడా దిక్పాలిని అని పిలువబడేటటువంటి గణం. వీళ్ళు లేచి పుష్పవర్షం కురిపిస్తూ అమ్మవారి మీద నిరంతరం పారిజాత పుష్పాలతో అభిషేకం చేస్తున్నారట. ఆ సమయంలో దేవతలు దుందుబులు మ్రోగించారు. ఆ పాలమున్నీటిలో నుంచి తెల్లని ఆకారంతో మహాసౌందర్యవతి, అదిగో ఆ దళపద్మం మధ్యలో కూర్చున్న లక్ష్మీదేవి పుట్టింది. నవనిధానములు ఆ దేవికి జవళి సరుకులు. ఆ దేవి నిరంతరం స్వచ్ఛమైనటువంటి దిగ్గజాల నీటితోటితో స్నానం చేస్తుందట, మిగతా నీరుతో స్నానం చెయ్యదు ఆవిడ. అటువంటి మహాత్మ లేచింది. దివ్య పాద పద్మములు కలిగినటువంటి ఆ పద్మ లేచేస్తే కన్నుల పండువైందట అందరికీ. ఆవిడ లేచి పగడాల లాంటి చేతులలో దండపుచ్చుకున్నది, రత్నసింహాసనం మీద కూర్చుని ఉన్నది. ఎవరిని వరిద్దామా అన్నట్టుగా చూచింది. ఎవరికి వాడే, ఈవిడ నన్ను వరిస్తే బాగుండును, నన్ను వరిస్తే బాగుండును అనుకున్నారట. ఆ సమయంలో అందరూ ఆశగా మెడలు చాచారు, వికటాట్టహాసాలు చేశారు. రాక్షసులైతే మేసములు వెలివేశారు కొందరు. ఏ విధంగా అయితేనే ఆవిడ ఆకర్షించడానికి వెగిలి చేష్టలు చేశారట. కానీ ఆకలి వేసినా సింగము పూరి మేయునే అన్నారు, సింహం గడ్డి మేయదు. అలాగే ఆదిలక్ష్మీదేవి అవతరిస్తే ఈ నీచుల్ని వరిస్తుందా, ఎవరిని వరించకుండా వెళ్ళిందట. హఠాత్తుగా ఆకాశంలో పెద్ద తటిల్లున మెరుపు మెరిసిందట. ఏమిటా మెరుపు? ఆ మెరుపు మధ్యంలో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం ధ్వనించిందట. ఒక ఆయన రెక్కలతో ఎగురుతూ ఉంటే ఆ రెక్కలలోంచి పుడుతోంది ఓం నమో నారాయణాయ అనే ధ్వని. అదిగో ఆ రెక్కలతో నారాయణ నామస్మరణం చేసే ఆయనే సుపర్ణుడు, గరుత్మంతుడు. ఆ గరుత్మంతుని వీపు మీద ధగధగాయమానమైన దిక్కులు నిండేటటువంటి పరమ పవిత్రమైన కిరీట ధారణ చేసిన మహానుభావుడు ఆదినారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు. నీల మేఘఛాయ శరీరుడాయన, శంఖ చక్ర గదా పద్మవేత్రహస్తుడై ఉన్నాడు. కంఠ సూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషణుడాయన, కంబు కంధరుడు, పాల నాసాధర వదన కర్ణుడు, నేల నేరదవర్ణుడు, ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుడు, శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్చ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుడు. అటువంటి మహానుభావుణ్ణి ఆ జగన్నాథుణ్ణి చూచి ఈ జగన్మాత ఆదిలక్ష్మి 2 చేతులు జోడించి నమస్కారం చేసి చేతిలో ఉండే కమలదళంతో ఉన్నటువంటి ఆ మాల ఆయన మెడలో వేసేసింది. ఒక్కసారి దేవతలు ఆనందం చెందారు, రాక్షసులు దుఃఖం చెందారు. ఎందుకంటే ఎవడి బాధ వాడిది, వీళ్ళంతా ఇటువంటి సౌందర్యవతికి దూరం అయ్యామని రాక్షసులు బాధపడ్డారు. అమ్మవారు ఎవరిని వరించాలో ఆయన్నే వరించిందని బ్రహ్మానంద భరితులయ్యారు దేవతలు. ఆ తరువాత అందరి యొక్క స్తోత్ర పాఠాలు అందుకుంటూ లక్ష్మీదేవిని ఎడమ వైపు వక్షస్థలం మీద తాపడం చేసుకుని ఆయన మాయమైపోయాడు. ఈ ఎవరి అదృష్టం వాళ్ళది, లక్ష్మీదేవిని ఆయన పట్టుకుపోయాడు. జలరుగవాసిని పుట్టిన కలిత ముహూర్తమున రెండు గడియల మాత్రం చల్లి గుర్రి కాడై నిగనగా కలువల చలిగాడు పుట్టే కలశపయోధి. అమ్మవారు జలరుగవాసిని నవనిధానాలకు అధిపతిని లక్ష్మీదేవి పుట్టిన రెండు గడియల తర్వాత చల్లని మంచుతో తెల్లని వాడు, కిరణాలు కలిగిన వాడు, రాత్రికి అధిపతి, కలువలకి ఆనందం కలిగించేవాడు చంద్రుడు పుట్టేట. ఆ చందమామ పుట్టి పుట్టడంతో ఆకాశంలోకి ఎగిరిపోయాట. చందమామ పుట్టిన తర్వాత అందంద ఉద్భవించను సందిరమున నిందిరాను సంజాతములై మందార కల్పతరు హరిచందన సంతాన పారిజాతాదులగిల్. వరస పెట్టి పుట్టుకొచ్చాయిట ఆనందభరితంగా లోకాలకి వేలు చేసేటటువంటివి. మందార వృక్షం, పారిజాతం, కల్పతరువు, హరిచందనం, మంచి గంధం చెట్టు అంటారే అదన్నమాట. సంతాన వృక్షం, ఈ సంతాన వృక్షం కోరితే సంతానాన్ని ప్రసాదిస్తుంది కనుక సంతాన వృక్షం అన్నారు. ఇప్పటికి కూడా ఈ సంతాన వృక్షమే వేణుగోపాలస్వామి వారికి ప్రీతిపాత్రం అని చెప్పేసి ఇది భూలోకంలో ఉన్నది అని ఒక ప్రశస్తి కూడా ఉన్నదట. వేణుగోపాలస్వామి వారి యొక్క గుడి, దాని ఏంటంటారు గురవాయూరప్ప అంటారే, గురవాయూరప్ప గుడి అని, అక్కడ ఉండేటటువంటి ప్రదేశంలో ఒక వృక్షం ఉన్నదని, ఆ వృక్షమే సంతాన వృక్షం అని పిలువబడుతోందని శాస్త్రం. అటువంటివన్నీ వరసపెట్టి పుట్టుకొచ్చాయట. ఆ తర్వాతటండి ఘుమఘుమాయిత, మంచి ఘుమఘుమ పరిమళం పుట్టిందట. ఆకుపచ్చని ఆకులట వైద్యానికి చాలా ఉపయోగపడతాయట. శ్రీమన్నారాయణమూర్తికి రాధాదేవికి ప్రీతిపాత్రమట. నోట్లో వేసుకుంటే ఘాటుతో శ్లేష్మ కప వాతాదులు పిత్తాదులను తొలగిస్తాయట. ఇంట ఉంటే పైశాచిక భూత ప్రేత శాకిని ఢాకిని ఇత్యాదులను తొలగిస్తుందట. అటువంటి మొక్క తులసీదేవి, శ్రీ తులసీదేవి పుట్టిందట. అందులో నుంచి తులసీదేవి పుట్టి పుట్టడంతో దిక్కులలో పరిమళం వ్యాపించిందిట. ఒక్కసారి అంతవరకు చిలికి చిలికి చిగిలికి రెక్కలు నెప్పెట్టి అలిసిపోయి నానా బాధ పడుతున్నటువంటి వాళ్ళందరికీ రోగాలు పోయాయిట. ఒకసారి ఆయాసాలు పోయి వాళ్ళలో కొంతమంది ఉన్నారు సైనసైటిస్ పేషెంట్లు, తర్వాత వీళ్ళు ఆస్మా పేషెంట్లు, అన్నీ పోయాయి వాళ్ళకి. సముద్రంలో నాని 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 రొంపట్టిందిగా మరి అవన్నీ పోయాయిటండి వాళ్ళకి. ఆనందం అనుభవించారు వాళ్ళు. ఇదేంటిది హఠాత్తుగా రోగాలు అన్నీ పోయాయి, తుమ్ములు దగ్గులు అన్నీ పోయి ఏమిటిది అనుకున్నారు. చూస్తే ఆ పుట్టినటువంటి దివ్యమైన తులసి మొక్క, ఆ తులసిక రాధాదేవికి ప్రీతిపాత్రం. అది పుట్టి పుట్టడంతో గోలోకంలో నుంచి ఒక్కసారి రెండు చేతులు జోడించి అక్కడికి అడుగు పెట్టిందట. రాధాపాద సరోజయుగ్మములనారాధించువృక్షంబు. ఆ పుట్టినటువంటిది రాధాదేవి యొక్క పాదపద్మాలను ఆరాధించేది అది. అంచేత తులసి సమాంతంగా పాదాల మీద పడింది, ఆమెను అనుగ్రహించిందట. అప్పుడు రాధాదేవి మెచ్చుకొని, దేవతల్లారా, ఎవరైతే ఇంటిలో పిల్లలు పుట్టిపోతూ ఉంటారో అటువంటి వాళ్ళు తులసిని ఆరాధించండి, అటువంటి వాళ్ళకి సక్రమమైన సంతానం కలుగుతుంది, దోషాలు తొలగుతాయి. సంవత్సర కాలం పాటు ఇంటిలో తులసీదేవిని నిత్యం కనుక ఎవరైనా ఆరాధిస్తే అటువంటి వాళ్ళు జీవితంలో ముత్తైదువత్వాన్ని కోల్పోరు, భర్తల కళ్ళ ముందు పుణ్యస్త్రీలుగా పోతారు వాళ్ళు, వాళ్ళకి ఇహలోకంలో సౌఖ్యం కలుగుతుంది. ఒకవేళ ఆల్రెడీ అప్పటికే వైధవ్యం పొందితే రాబోయే జన్మల్లో ఎప్పుడూ భవిష్యత్తులో వాళ్ళకి వైధవ్యం ఉండదు. అంచేత తులసిని ఇంటిలో ఆరాధించండి. తులసిలో నల్లని మొదలు కలిగి ఉన్నటువంటి తులసులు ఉంటాయి, నల్ల తులసులు. అటువంటి నల్ల తులసి అయినట్టయితే అటువంటిది ఐశ్వర్య ప్రదానము, చింతామణి యొక్క లక్షణములు ఆ తులసికి ఉంటాయి. ఈ తులసి యొక్క ఆకులు శుక్ర ఆదివారాలు తప్ప మిగతా రోజులలో గనక ప్రతి ఉదయము నమస్కరించి మూడు ఆకులు నోట్లో వేసుకుని నమిలినట్టయితే ఉదర గుల్మాది సమస్త రోగాలు కూడా నశిస్తాయి. ఇది శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రమైనది, లక్ష్మీప్రదమైనది, అరిష్టాలు తొలగిస్తూ ఉంటుంది. బాల దుర్వనిత ప్రహారి అన్నారట. పైగా ఇంటిలో పిల్లల మరణానికి కారణము దుర్వనితలు, పోతన మొదలైనటువంటి రాక్షస స్త్రీలు కారణమట. వాళ్ళు రోగాల రూపంలో పీడిస్తారు. ఈ తులసి ఉన్న చోటికి అవి అడుగు పెట్టవు అని రకరకాలైన వరములు ఇచ్చి ఈ తులసిని ఆరాధించి సంతాన బాధల నుంచి పీడితులయ్యేవాళ్ళు బయటపడండి, కొంతమందికి కడుపు ధరించిన తర్వాత గర్భస్రావాలు అవుతాయి, మరి కొంతమందికి పుట్టినటువంటి పిల్లలు మరణిస్తారు, కొంతమందికి ఒక్కేసారి పిల్లలు పుట్టి చచ్చిపోతారు, ఇక ఆ తర్వాత రెండోసారి గర్భం రాదు. ఇటువంటి వాళ్ళు విడిచిపెట్టకుండా సంవత్సర కాలం పాటు తులసీదేవికి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేయండి, ఇక జీవితంలో వాళ్ళకి కష్టాలు ఉండవు అని ఈ విధంగా రాధాదేవి ఆనతిచ్చి ఆ తులసిని భూలోకవాసులకి పంచిపెట్టి ఆమె తులసిని వెంట పెట్టుకుని గోలోకానికి వెళ్ళిపోయిందట. ఈ విధంగా తులసి పుట్టిన తర్వాత ఈ ఘట్టం కేవలం ఇందులోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. తులసి యొక్క ఉద్భవం కూడా ఒక్క బ్రహ్మాండ పురాణంలోనే చెప్పారు. అంత పయో నిధానమున యందొదయల్చే సరోజవాసినీకంతకు తోటబుట్టువనగా కర్ర పద్మమునంజలూకిక సంతతియున్ హరితకియు సాధన సంగ్రహమై తలిర్ప ధన్వంతరి ఎట్టి రోగముల వారి కనామయ సౌఖ్యకరి. ఆ తర్వాత ఆ సముద్రంలో నుంచి లక్ష్మీదేవికి సోదరుడి చేతిలో పద్మం ధరించి ఈ జలగలు మొదలైనటువంటి వాటన్నీ ఒంటి మీద ఉన్నప్పటికీ వాటి బాధకు గురిగానటువంటి వాడు, రోగాలకి మందు కనిపెట్టిన వాడు ధన్వంతరి అని ఎవడు పుట్టాడు, అనామయ సౌఖ్యకారిట, రోగాలు తొలగించేవాడు, ఈయన పేరు ధన్వంతరి అంటారు. ఆయన ఆది వైద్యుడు, ఒక చేతిలో రోగాలు తొలగించేటటువంటి పూర్ణకుంభం పెట్టుకున్నాడు, కరక్కాయి మరో దాంట్లో పెట్టుకున్నాడు. ఆయన పుట్టి పుట్టి ఏమన్నాడు, దేవతలారా రాక్షసులారా ఇక భూలోక వాసులారా ఈ కరకకాయ నా హస్తంతో పాటు పుట్టింది, దగ్గు మొదలైన వాటిని తొలగించేటటువంటి పవిత్రమైనది ఇది, ప్రతి సాయంకాలము ఉదయము కూడా కరక అరగదీసి అందులోంచి వచ్చేటటువంటి రసాన్ని 3 బార్లు 4 రాసుకోండి, మీకు అజీర్ణాది వ్యాధులు నశిస్తాయి, అలాగే ఉదరంలో ఉండేటటువంటి ఈ పురుగుల బాధ కూడా నశిస్తుంది, మనం ఈ వంటమే నులిపురిగవి అవన్నీ కూడా నశిస్తాయని చెప్పాట ఆయన. అంతేకాదు ఈ కరకకాయ యొక్క రసం తాగినట్టయితే శర్కర వ్యాధి కూడా నశిస్తుంది అన్నమాట, మధుమేహ వ్యాధి షుగర్ అంటారు ఇవి కూడా నశిస్తాయి అని 9 రకాలైనటువంటి ఉపయోగాలన్నీ కూడా ఆయన చెప్పాడు, వివరించాడు. వివరించి కరక్కాయతో పాటు మాయమైపోతూ భూలోకంలో విత్తనంగా వారేశాట దాన్ని. అప్పటి నుంచి కరక్కాయ చాలా శ్రేష్టమైనదట. అంతేకాదు అది అరగదీసి నీటిలో కలిపితే వచ్చేటటువంటి జలము కూడా స్వచ్ఛమైన జలం అవుతుంది, కాచి బాగా మరగబెట్టి చల్లార్చిన నీటి కంటే కూడా ఉత్తమమైన నీరుగా తయారవుతుందట కరక్కాయ కలిపినటువంటి నీరు. కాబట్టి ఏలూరు వాసులారా, దిక్కుమాల మున్సిపాలిటీ నీరులో ఇది కలుపుకు తాగలసింది అని కోరుతున్నాం. అచ్చపు వెన్నెల ఛాయల, ఎన్ని విశేషాలు అంటే ఈ పురాణాల విజ్ఞానాల యొక్క గుళికలు ఇవి, ఇందులో లేని విశేషం లేదు. అందుకే ఆ వేదవ్యాసుడు ఒక మాట చెప్పేశాడు ముందులో, ఏమని, ఎది హాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నతత్వచిత్ అన్నట్ట. ఇందులో ఉన్నది ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్న విషయమే, ఇందులో లేనిది ఏది అసలు ప్రపంచంలో ఉండదు మమ్మన్నట్ట. నేను చెప్పిన విషయం భూలోకంలో ఉండదు అంతే, ఎందుకని భూమి మీద లేనిది అసలు నేను చెప్పలేదు కనుక. మానవులకు ఉపయోగపడనిది పుట్టనిది అసలు భూమి మీద లేనిది విచిత్రమే నేను చెప్పలా, అన్నీ ఉన్నాయి కానీ కష్టపడి వినండి గ్రహించండి అన్నాడు. మనం ఎంతో భాగ్యం చేసుకున్నాం కాబట్టి అంబిక వారికి ఈ కోరిక పుట్టింది. 18 పురాణాలు మీకు వినిపించాలనుకోవడం అంటే మనం ఎవ్వరము కూడా, నేను చెబుతున్నాను నేను కూడా ఇంత అదృష్టవంతుడు అన్నమాట ఒక విధంగా. ఎందుకని ఏదో చదువుకోవచ్చు, చెప్పడం అనే భాగ్యం కలగడం అదృష్టం, 18 పురాణాలు వినే భాగ్యం మీకు కలగడం అదృష్టం. మనం రామాయణం వింటాం, భారతం వింటాం, భాగవతం వింటాం, ఇవి దాటి మిగతా పురాణాలు వినే అదృష్టం కలగదు. అటువంటిది ఇప్పటికి మనం దేవీ భాగవతం, భవిష్యత్ పురాణం, బ్రహ్మాండం విన్నాం, ఇంకా బ్రహ్మవైవర్త, అలాగే మరి మార్కండేయ పురాణం ఉన్నది, మత్స్య పురాణం ఉన్నది, ఇటువంటి విచిత్రమైన పురాణాలు మొత్తం అన్ని సంవత్సరానికి 2 చొప్పున విందాం. మీ అందరికీ ఆయుర్దాయం ఇస్తాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పే నాకు ఇస్తాడు. తర్వాత సంగతి 9 అయ్యాక చూద్దాం.
అచ్చపు వెన్నెల ఛాయల మెచ్చని తను దీప్తితోడ మేఘధ్వని పెంపచ్చుపడగ సకిలించుచు ఉచ్చైశ్రవముదది నడుమ నుదయం వయ్యన్.
ఆ తరువాత ధన్వంతరి గారు మాయమయ్యాక మంచి వెన్నెల వంటి కాంతితో, అప్పుడే పాల మీద నుంచి తీసిన మేఘడలాంటి తెల్లదనంతో, నా లాల్చీ కంటే తెల్లనైనటువంటి రంగుతో, మేఘధ్వనిని అనుసరిస్తూ సకిలిస్తూ ఉచ్చైశ్రవం అనే గుర్రం పుట్టిదట, తెల్లని గుర్రం అది ఆపాదమస్తకం.
క్షీరవారాశిలో నవతారమయ్యే తారయను కంజక అతి తవళనయన్నా.
అప్పుడు మరో చమత్కారం, ఉచ్చైశ్రవం అనే గుర్రాన్ని బలిచక్రవర్తి డామన్ లాగేసుకున్నట్టు ఇది నాది అని. ఆయన లాగేసుకున్నాక ఇంద్రుడి కిక్కురు మంటలా, ఇప్పుడు మాట్లాడితే పని ఆగిపోతుంది, అందుకని లాక్కొని ఇష్టం తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఊరుకున్నాడు. రాజకీయవేత్తలు ఎప్పుడు కూడా ముఖం మీద ఉమ్మేసిన తుడుచుకోవాలి అన్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి ఈయన కష్టానికి లొంగలేదు, తీసుకో తర్వాత చూద్దాం అనుకున్నాడు. తర్వాత తార అని పేరు కలిగిన కన్య పుట్టింది. ఇదిగో ఈ తార అనే కన్యనే బృహస్పతి వివాహం చేసుకున్నాడు. పంచకన్యలలో ఈవిడిని చెప్పారు. ఈ తార అనే కన్య చాలా పవిత్రురాలట. వరస పెట్టి తర్వాత 27 నక్షత్రాలు కూడా పుట్టాయట. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగమైనటువంటివి. ఆ ఈ 27 నక్షత్రాలు ఏమో చంద్రుణ్ణి వరించాయట. ఈ తార మాత్రం చంద్రుణ్ణి ప్రేమగా చూస్తోంది. ఈ చంద్రుణ్ణి వరించాలి అని లోపల కోరికున్నది. కానీ బ్రహ్మదేవుడు తినగా ఉండగా, 27 మంది నక్షత్రాలు కొట్టేసావు, ఈవిడిని కూడా నువ్వే పుచ్చుకుంటే ఎలాగ, మీ గురువుగారు బాధపడతారని బృహస్పతికి అంటగట్టాట. ఇష్టం లేని వివాహం చేసుకుందిట పాపం. ఆనాడు కూడా బలవంత వివాహం చేసుకుని ఆయనతో కాపురం చేయడానికి బాధపడుతూ కాలక్షేపం చేసింది అన్నారు. ఆ తరువాత ఐరావతం అనే ఏనుగు పుట్టింది. ఇది కూడా తెల్లగా ఉన్నది, పెద్ద గంఠస్థలం, 4 దంతాలు కలదటండి అది. అందుకే చౌదంతము అన్నారు దానిని. చతుర్దంతి అని, చతుర్దంతమని, చౌదంతం అని అన్నారు. 4 దంతములు కలది. గండస్థలం నుంచి నిరంతరం దానాంభ ప్రవాహం అట మదజలం కారుతుందట. ఆ మదజలమే మరో నది కింద ప్రవహిస్తుందట. అంతటి బలమై కలిగినటువంటిదట ఏనుగంటే అది. అది ఘేంకరిస్తే ఆ ఘేంకారానికి దేవతలు వాళ్ళు కంగారట్టారు. దీన్ని కూడా బలిచక్రవర్తి ఇది నాది అని లాగేసుకున్నట్ట పుట్టి పుట్టగానే. సరే లాక్కో అని ఆయన మాట్లాడుకోరుకున్నాడు ఇంద్రుడు మళ్ళీ. ఆ తరువాత ఎవరు పుట్టారు? మధుకరంబులు పుట్టే మధుకరంబులు కావు రమణీయ వేణి భరములుగాని శశిబింబములు పుట్టే శశిబింబములు కావు మహిత వక్త్రేందు బింబములుగాని మెరుగు తీగలు పుట్టే మెరుగు తీగలు కావు లలిత కోమలతనులు గాని చక్రవాకులు పుట్టే చక్రవాకులుగావు కఠినం బులగు సన్ను గవలుగాని అనగా మందర కందర వ్యాప్తి చెల్లిత వార్థికల్లోల వీచికావర్త తతుల ఉద్భవిల్లిరి రంభాతిలో ఉత్తమాదులప్సర స్త్రీలు దేవ వేశ్యాజనములు. ఆ తర్వాత ఎవరు పుట్టారు? ఇవి ముఖముల చంద్రబింబాల, చంద్రబింబములు కావు కానీ చంద్రబింబాల్లో ఉన్నాయి. ఏమిటి ఈ పుట్టినటువంటి స్త్రీల యొక్క ముఖబింబాలు? తుమ్మెదల, తుమ్మెదలు కావే. ఏమిటివి? నల్లని వెండ్రుకల గుంపులు. ఇవి మెరుపు తీగల కానీ మెరుపు తీగలు కావే. వీళ్ళ యొక్క శరీరం నుంచి వచ్చిన కాంతి కానీ అనే భ్రమ కలిగిస్తూ మహాసౌందర్యవతురాళ్ళైన రంభ, తిరోప్తమ, హరిణి, హేమ, ఊర్వశి మొదలు, ఊర్వశి కాదు ఇందులో, ఊర్వశి మాత్రం లేదు, ఆవిడ నారాయణుడి యొక్క ఊరువుల నుంచి పుట్టింది, మిగతా వాళ్ళందరూ పుట్టుకొచ్చారట. ఘృతాచి మొదలైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ పుట్టగానే తారకాసురుడు వీళ్ళు నావాళ్ళని వాళ్ళు లాగేసుకున్నట్టు పట్టేసుకుని. సర్లే బలిచక్రవర్తి అన్నాడు, నేనేమో 2 లాగేసుకున్నాను, ఉచ్చైస్త్రీవం లాక్కున్నాను, మరి ఈ ఐరావతం లాక్కున్నాను, వీళ్ళని కూడా లాక్కుంటే బాధపడతాడని చెప్పి ఇచ్చేసాడు. రాక్షసులకి వాళ్ళల్లో వాళ్ళకి ఐకమత్య. ఎప్పుడు కూడా మీరు చూడండి, రాజకీయం పార్టీల్లో కూడా రాక్షసుల లక్షణాలు కలిగిన వాళ్ళందరూ కలిసి ఒక వాళ్ళు కింద ఏర్పడుతూ ఉంటారు. వాడి గుంపుల కింద ఎవరి లక్షణాలు కలిగిన వాళ్ళంతా ఒక చోట చేరతారు. ఎవరి మనస్సుకి ఎవరి మీద అభిమానం ఉంటే వాళ్ళు చేరుతారట. అసుర లక్షణాలు కలిగిన వాడు కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళ అభిమానంతో లాక్కున్నారట. తరిగొండం తరువంగం తిరుగుడు వడు నుదదిలో తీవ్రముగా దిర్తిర తిరుగు సుధర గల్లవడి తర తరమ సుపర్వ సొర విదరికింది. ఆ తర్వాత ఇంకా సముద్రం చిరికారు. ఈ పట్టు అందులోంచి పుట్టిందట కామధేనువు. పయోదరీభూత చతుస్సముద్రం అన్నాడు ఏకంగా. 4 సముద్రములు, 4 స్థలములు ఆ ఆవుకి అన్నట్టుగా ఉన్నాయట. అది పరమ పవిత్రురాలు. ఆ పాలు సమస్తమైన కోరికలు తీర్చగలవు. లోకాన్ని పవిత్రం చేసే కామధేను అనేటటువంటిది పుట్టిందిట. ఒక్కసారి ఆవిడ లాక్కున్నట్ట ఎవడో దంభుడు అనేటటువంటి రాక్షసుడు. ఆ తరువాత అమ్మవారి యొక్క పాదపద్మములకు ప్రీతిపాత్రమైనది చింతామణి అనే రత్నం పుట్టింది మహాసముద్ర మధ్యంలో. ఈ చింతామణి పుట్టి పుట్టడంతో ఓహో ఇది నాకు కావాలి అని కంఠంలో ధరించట్ట దానిని నముచి అని పేరు కలిగినటువంటి రాక్షసుడు. ఇంకా తీస్తున్నారట. అందులోంచి నాగవల్లి అని పేరు కలిగినటువంటి లత పుట్టిందట. ఈ నాగవల్లి అనే లత, ఇదో ఇప్పుడు మనం జముడు పొదలు అంటాం చూడండి, ఆ జముడు పొదల యొక్క సంతానానికి మూల కారణం అనమాట. అది ఎటువంటిది అంటే బోధకాళ్ళకు ఉపయోగపడుతుందట. అనారోగ్యం తొలగించి బోధకాళ్ళు తొలగిస్తుందట. ఇప్పుడు కూడా ఆ జముడు నాగజముడు బొమ్మజముడు యొక్క ఆ పొదలు నరికి ఆ రసం గరగ పూసినట్టయితే బాధ ఉపశమిస్తుంది అని అటువంటిది పుట్టిందట. ఆ తరువాత తమలపాకులని పిలవబడేటటువంటి ఆకులు పుట్టాయట. ఈ తమలపాకులు పుట్టడంతో పరమేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మహాత్ముల్లారా, ఇందాకనే చెప్పినటువంటి ఆ నాగవల్లికి సోదరులు ఇవి. వీటిని మాత్రం భూలోకంలో వాళ్ళు నాగవల్లి రళయుర్యుతం అని పిలుస్తారు. తమలపాకులని వీటిని పిలుస్తారు. నాగవల్లి శబ్దానికి రెండు అర్థాలు. నాగవల్లి అంటే ఒకటి తమలపాకులను కూడా మనం కూడా ఇక్కడ మనం చెబుతూ ఉంటామే షోడశోపచారాల పూజల్లో చెప్పేటప్పుడు నాగవల్లి దళయుర్యుతం అని. నాగవల్లి దళము అంటే ఇక్కడ తమలపాకు అని అర్థం అనమాట. అటువంటి రెండవ అర్థం కలిగినటువంటి తమలపాకు కూడా పుట్టింది నాయనలారా. ఇది నాకు ప్రీతి. దీని యొక్క రసము కఫవాతములను తొలగిస్తుంది. అంతేకాదు ఎవరైతే ఇందులో పండు వక్కలు పెట్టి నాకు నివేదన చేస్తారో అటువంటి వాళ్ళని నేను అనుగ్రహిస్తాను. ఈ తాంబూలం అనేది షోడశోపచారాల్లో కూడా ఒకటి విధిగా పెడుతున్నాను అని ఆయన అనుగ్రహించాడు. ఏ ఆకునకులే నిసరస వృత్తి, ఏ ఆకు లేనటువంటి నిచ్చిన్నవిలే లక్షణం దానికి పెట్టాట. కొంతమంది మేకలను వెళ్ళినట్టుగా నిరంతరం పచ్చాకులు వేసుకుని నవ్వులుతూనే ఉంటారు వాళ్ళను వదలాలి. అది అధికమైతే మనిషిని పాడు చేస్తుందని కూడా చెప్పాడు ఆయన. అది పరిమితమైతే ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది, తెగన విలేస్తే కడుపులో పుండు పుడుతుంది అన్నమాట. శీతల్ల పరిమళ ధారాపాత పవిత్రాయమాన పవమానం వై ఆతోయది మధ్యంబున శ్రీ తులసీ వనము పుట్టి శ్రీయం శమునన్. ఈ పట్టు మరొక రకమైన శ్రీ తులసి అని పేరు కలిగినటువంటిది పుట్టిందిట. ఇది ఎలా ఉన్నది అంటే మొదలంతానేమో తెలుపుగాను ఆకులు ఆకుపచ్చగా ఉన్నాయి. ఇందాక చెప్పినటువంటిది నల్లనిది, ఈసారి తెల్లనిదట. మరో తులసి వనం పుట్టిందట. ఇదంతా భూలోకవాసులకి ప్రసాదం చేసేట భగవంతుడైన శ్రీమన్నారాయణుడు. ఆ తర్వాత దివ్య ఔషధులు పుట్టాయట. మరికొంతసేపు చిలికారట. అందులో గారుడము అని అంటే పచ్చంటాను చూసారా, పచ్చలు ఆ మాణిక్యాలు పుట్టాయట. హరిత దోర్వాంకురములు దర్భలు కూడా పుట్టాయి. తర్వాత దోర్వ అంకురాలు కూడా పుట్టాయి. దోర్వ అంటే గడ్డిలో గరికంటమే గరిక. ఈ గరిక శ్రీ విఘ్నేశ్వరుడు తనకి ప్రీతిపత్రంగా చేసుకున్నాడు. ఎవరైతే ఓం సుముఖాయ నమః దోర్వాంకురం సమర్పయామి, ఏకదంతాయ నమః దోర్వాంకురం సమర్పయామి అని ఆ సుముఖ శ్రీకదంతస్య నామాలతోటి దోర్వాంకురం గరికని అంటే రెండేసి రెండేసి కింద ఇవ్వాలి. ఇప్పుడు కూడా యుగ్మమే ఇవ్వాలి, పూజ చేస్తారు. అటువంటి వాళ్ళకి ఆ శ్రీ మహాగణాధిపతి ఏదైనా జపతపాల ఫలితం లభించేలా చేస్తాడు. చాలామంది పూజలు చేస్తారు మనస్సు లగ్నం కాదు, అంచేత మనం చేసే పూజలన్నీ వ్యర్థమైపోతున్నాయి. ఆ వ్యర్థమయ్యే పూజలను ఆయన సక్రమం చేసి ఆ పూజ యొక్క ఫలితం మనకిస్తాడు. ఒక పూజ మనకి ఎప్పుడు ఫలిస్తుంది, మన మనస్సు అక్కడ పెడితే. పూజ మొదలట్టుగానే ఇంట్లో వంకాయ కూర టెంకాయ పచ్చడం అని గదగదలాడుతూ ఉంటే ఇంక వీడికి పూజ ఏం ఫలిస్తుంది? అలా ఫలితం లేకుండా పోకుండా ఈ దూరం అంకురంతో పూజిస్తే గణపతి అనుగ్రహిస్తాడట. మరొకటి విషయం చెప్పాడు ఇక్కడ ఏమిటంటే, ఈ దూర్వ అంకురంతో గణపతికి ఎందుకు పూజ చేయడంలో మరొక గొప్పతనం. ప్రతి వాడికి ఏదో ఒక వ్యసనం ఉన్నదట మానవులకి. ఆ వ్యసనం అధిక ఆహారం తీసుకోవడం. కొంతమంది తినడం చెప్పేగా మిషన్ పిండి మిషన్ అనేటువంటి అని లాగేస్తూ ఉంటాం, ఇది ఒక వ్యసనం. కొందరికి ముక్కుబడం పేల్చడం మొదలైనవి, కొంతమందికి సిగరెట్లు కాల్చడం, మరి కొంతమందికి నిత్యం కిళ్ళీలు పీకడం, ఏవో ఒక వ్యసనములు ఉన్నాయి. అంతేకాదట వ్యసనములలో మరో విచిత్రమైన వ్యసనం చెప్పారు, వస్తు వ్యామోహం. ఈ వ్యామోహములు మనిషి యొక్క జపాన్ని ధ్వంసం చేస్తాయి. ఒక ఆయనకి తన చేతిలో ఉండేటటువంటి కలశం అంటే అభిమానం అంట. ఇత్తడి చెంబు ఒకటి పెట్టుకున్నాడు, రాగి చెంబు. ఈ చెంబు జపం చేసుకోవడానికి ఉపయోగిస్తాడు ఆయన. ఈ చెంబు చచ్చిన ఇంకోటికి వట్ట. ఇలాగ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆయనకి జపం పనిచేయడంలా. ఒక రోజున ఆయన ఇంకా ఆత్మహత్య చేసుకోలేదన్నట్ట. ఎందుకు ఫలించలేదో తెలుసా ఆయన? నీకు తెలియదండి, నేను చెబుతున్నా విను. నువ్వు మాటి మాటికి ఈ రాగి చెంబు నాది, ఈ రాగి చెంబు పోతుందేమో, స్నానం చేసినప్పుడు ఒడ్డు మీద పెడితే ఎవడో ఎత్తుకుపోతాడేమో, లేకపోతే ఈ చెంబుని ఎవడైనా తస్కరిస్తాడేమో, ఇలా రకరకాల భయం పట్టుకుంది ఈ చెంబు మీద. అంచేత జపం చేసేటువంటి శక్తిలో ఆ మొత్తం 99 పాళ్ళు ఈ చెంబు కొట్టేస్తుందిట. ఈయనకి ఒక పాలే మిగులుతుంది, అందువల్ల పూజ సక్సెస్ అవడంలా. అలాగే ఏ వ్యసనం ఉన్నా సరే, కొంతమందికి కుర్చీ స్పెషల్గా చేయించుకుంటాడు, ఈ కుర్చీలో వీడి తప్ప ఎవడన్నా కూర్చుంటాడేమో అని భయం. కొంతమందికి ఫోన్ బిల్లు ఎక్కువ అవుతుందేమో అని భయం. మరి కొంతమందికి ఎవడికి ఏదైనా జపం చేస్తున్నప్పుడు వ్యసనం అంటే అది తెలియక మన వ్యసనం అంటే కేవలం చుట్టా సిగరెట్ ఇవే అనుకుంటాం. ఇవన్నీ వ్యసనాలని చెప్పారు వ్యాసుల వారు. ఇవన్నీ కూడా నీ జపాన్ని భ్రష్టం చేస్తున్నాయి, అవి కొట్టేస్తున్నాయి. 99 పాళ్ళు అవి కొట్టేస్తాయట, ఇక ఒక పాలే మిగులుతుందట నీకు. ఒక ఆయనకు ముక్కుపడం పెళ్తున్న అలవాటు అనుకుందాం, ఈ జపం చేసినప్పుడు గబుక్కునేది పేల్చాలని కోరిక వచ్చిందా? ఈ జపంలో 99 వాళ్ళు అది కొట్టేస్తుంది. సిగరెట్ కాల్చాలి అది కొట్టేస్తుంది, కాఫీ తాగాలి అది కొట్టేస్తుంది. లేకపోతే నా డబ్బు ఎవడికి అప్పిచ్చే 100 రూపాయలు, ఆ 100 రూపాయలు వాడు ఎక్కొడతాడేమో అనుకుంటే ఆ 100 రూపాయలు ఎక్కొట్టేవాడు కొట్టేస్తున్నాడు 99 వాళ్ళు. అంతేకాదట. మరి ఇంకా విషయం చెప్పాడు, షేర్లు విలువ తగ్గిపోయింది అనుకున్నట్టండి ఒక ఆయన. ఇవన్నీ సత్యం చెప్పేవి. షేరు విలువ తగ్గిపోయింది వాళ్ళ ఈ బిజినెస్, ఆ షేరు విలువ తగ్గిపోయింది అనుకున్నాడంటే ఈ జపం చేసినప్పుడు ఆ షేరు విలువ కొట్టేస్తుంది వీటి 99 పాటు. ఇలా ప్రతి ఒక్క వస్తువు మన నాశనం చేస్తుంది మన జపం. అందుకని విఘ్నేశ్వరుడు ఏమన్నాడు, ఈ కమండలం ఎవరికైనా దానం చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు, జపంలో విజయం పొందుతావు అన్నాడు. వెంటనే ఆయన పక్కన ఎడుతున్న ఒక కట్టెలు కొట్టుకునేవాడికి ఇచ్చాట ఈ కమండలం, ఈ కలశం. టక్కున కట్టెలు కొట్టినవాడు తగతగ మెరిసిపోయే దుస్తులతో మహా తేజస్సుతో నిండిపోయాట. ఎందుకని, అంత తపశక్తి కలిగిన కలశం వాడి చేతికి వచ్చింది, వాడు అదృష్టవంతుడు. అప్పుడు అర్థమైంది, ఓరి ఓరి ఎంతకాలం నాకు తెలియక ఈ కలశం మీద వ్యామోహంతో నా తపశక్తి నాశనం చేసుకున్నాను అనుకున్నాడు. ఆ కలశం ఇచ్చాక వీడికి ఇంకా వ్యామోహం పోయిందిగా. ఇక ఆ తర్వాత జపం చేస్తే ఈ అన్ని బంధాలు తొలగిన ఆయన తాను ఆ జపంలో విజయం పొందాట. అందుకని ఎందుకు చెప్పొచ్చింది ఏంటంటే, ఇలా మన వ్యసనాల వల్ల, మన వ్యామోహాల వల్ల, వస్తు వ్యామోహముల వల్ల మనం కోల్పోయే జపశక్తి కోల్పోకుండా కాపాడతాడు ఎవరు? గణపతి. ఎప్పుడు? మనం చెప్పిన ఈ దూర్వాంకురములతో, ఓం సుముఖాయ నమః దూర్వాంకురం సమర్పయామి అని పూజ చేసినట్టే ఇది. అప్పుడు వాడు ఆ పూర్తి ఫలితాన్ని పొందుతాడు, విజయం పొందుతాడు. ముఖ్యంగా యోగ సాధన చేసేవాడు తప్పనిసరిగా చెయ్యాలి. అప్పుడు వాడికి మూలాధార చక్రంలో వింత వింత అనుభవాలు పొంది తద్వారా సహస్రారణం యొక్క మాధుర్యాన్ని చవిచూస్తాడు అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆ గణపతి ఈ విషయాన్ని వివరించాట. దూర్వాంకురం కూడా అందులోంచి పుట్టిందిటండి. తర్వాత ఎన్ని విశేషాలు చెప్పారండి. ఇట్లు మహార్ణవ జాతంబులకు పదార్థం బులం కనుంగొని బ్రహ్మాది దేవతలు హరుణకు శశాంకుని, ఇలా క్రమేపీ అనేక వస్తువులు పుట్టాక అప్పుడు అందరూ కలిసి పరమేశ్వరుడికి చంద్రుని అప్పగించారు. సరే లక్ష్మీదేవి హరిని ఎలాగో పొందింది. ఇలా ఎవరి దారిన వాళ్ళు అందరూ కొట్టేశారు వస్తువులన్నీ. అలా చేయగా 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 కొంతకాలానికి ఏం జరిగిందట, అద్భుతముగా అందులో నుంచి అమృత భాండం పైకి వచ్చిందట. అమృతం రాగానే అంతవరకు ఐకమత్యంతో ఉన్నారు. చూడండి, ఎలక్షన్లో పొత్తు పెట్టుకుని విజయం పొందాకనే ఏ ప్రధాన అవ్వాలంటే ఏ ప్రధాన అవ్వాలని కూలిపోతూ ఉంటాయి కూటములు, తమను తామే పాడు చేసుకుంటారు. అలాగే రాక్షసులు దేవతలు ఐకమత్యంతో విజయం పొందేదాకా ప్రయత్నించారు. అమృతం వచ్చింది, ఐకమత్యం విడిచిపెట్టేశారు. నాకే కావలే నాకే కావలయుగా నాకే కదా కావలెన్, ఇది నాకే కావాలి నాకే కావాలి నాకే నాకు నాకు అనుకుని వాడుకోడు నాకు మొదలు పెట్టారు. ఇక భీకర యుద్ధం మొదలయ్యింది. అంధక కాలకేయ మహిషాసుర తారక బాహుసాల తర్పాంధులు కూడి, అందులో అంధకుడు, కాలకేయుడు, మహిషుడు, తారకుడు, బలి ఒకళ్ళ మీద ఒకళ్ళ పడ్డారు. డిష్కం అంటే డిష్కం అనుకున్నారు, ముఖం మీద ఈడ్చి గుద్దుకున్నారు, దేవతల్ని కొట్టారు, రాక్షసులందరూ కలిసి ఆ కుండలాగేసుకున్నారు, ఆ నిర్బంధం చేశారు, మొత్తం దాన్ని ఏదో రకంగా పీక్కిలు పక్కకి లాక్కుపోతున్నారట. వీడి చేతుల నుంచి వాడు లక్కుని, వాడి చేతుల నుంచి వీడు లక్కుని, ఈ హడావుడిలో ఎవడూ తాగలేకపోతున్నాడు. అది ఐకమత్యం లేకపోతే ఇలాగే ఉంటాయి. ఇలా భీకరమైన దొమ్మి జరుగుతోంది. ఇది చూచారు దేవతలు, హాహాకారం చేశారు. ఇక అమృతం మాకు దక్కదేమో అని భయపడిపోయారు. వెంటనే ఒక్కసారి శ్రీమన్నారాయణుని ప్రార్థించారు. ఓ మహానుభవ శ్రీమన్నారాయణ నీకు నమస్కారం. శ్రీమాని నీమా నచోరా శుభాకార వీరా జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు నస్తంగతం వై మహాలోల కల్లోల మాలా కులవీల పాదోని దింగులగా బాలకేళీగతి దేలి నారాయణ క్యంబటు ఖ్యాతి శోభిల్లు నీనాభికంజంబులో లోక పుంజంబులం వన్ను మన్నాడి అయి మన్నయ బొమ్మయత్పన్నుడయ్యంగదా పావకాశ వాతావ నీ వారి అహంకార మాయా మహామానసాదుల్ హృషి కాదు లోక బీజంబులు నిత్య సందోహమై నీ మహాదేహమందుల్ల సింతున్ వసింతున్న సింతున్ జడత్వంబులేకాత్మయ్యొప్పు నీ యొప్పిదంబెల్ల నోచల్ల చల్లం విచారింపదారెంత వారెంత వారైన మాయాదులు మాయతో గోడి క్రీడించు లోకానుసంధాత యాధాత నిర్ణేతయే నీ కళారాశికి కొందరంభోజ గర్భాత్ములజ్జాత్ములందున్న అనేకాధిభూతం బులందున్ అశేషాది దైవం బులందున్ సదా సాక్షివయ్యుండుదంచున్ త్రయీ పద్ధతిని కొందరింద్రాది దేవాభిధానంబులన్నెక్కమొక్కండవల్సు మరిం పాంచరాత్ర అనుసారంబుగా తన్మయత్వంబుతో నల్గురై చెల్వు వాటింతువంచున్. మరి నీవు నారాయణాఖ్యుండవంచున్ శివాఖ్యుండవంచున్ మరిం పెక్కు మార్గంబులన్ నిన్ను నగ్గింతు రగ్గేమి ఏరు పయోరాశినే రాసులై కూడు క్రీడల్ ఘటాంతర్గతా కాశముల్ తద్ఘటాంతంబులం దేకమౌరేక లోకావధిన్ వీక నేపోకలంబోక ఏకాకి వైయుండు దీశా కృశానుండు నిమ్మో ముఫానుండు సోముండు కన్నులు దిశల్ కర్ణముల్ భూమి పాదంబులంబో నిధుల్ కుట్టి శల్యంబులత్రుల్లతా సాలముల్ రామముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ గజంబుల్ నభోవీధి నాకంబుగా రేలుంబగళ్ళు నిమేషంబులంబో జగర్భుండు గుహ్యంబు వర్షంబు వీర్యంబుగా మండితో దుంబరానోకహానేక శాఖాఫలాపూరితానంత జంతు ప్రకాండంబులేలం ప్రసిద్ధోదరాశిస్థ జంతు ప్రకారంబుగా నిండియుండు మహారూప నీరూపముల్ వెగ్గలంబు గడింపంబోధిలో మీను మేనం విరోధిన్ నిరోధించి సాధించిముల్ వేదకుల్ వేదరాశిం ప్రసాదింపవే త్రంపవే కైటభ శ్రీమధుల్ చక్రివై మత్తవే ఎత్తవే మందరాగంబు రాగం ంబుతో కోర్మలీలా పరిష్పందివై పందివై మేది నిన్మీది కింద్రోచి దోషాచరుణ్యంబులంగుంబులంజింబుచుంగ్రంబవే దండివై దండివై రోచి నింజూచి ఆచింపవే పెంపవే మేను బ్రహ్మాండము నిండబారుండవై రాజబింబాస్యకై దుర్మదారిం విదారింపవే. ఇంకా కల్కిమూర్తిం ప్రవర్తించు నిన్నెన్న నేనెవ్వడం నన్ను మాయా విపన్నున్ విషన్నున్ ప్రపన్నుం ప్రసన్నుండవై ఖిన్నతం బాపి మన్నింపవే పన్నగాధీశతల్ప కృపాకల్పకందారు కల్ప పన్నగాధీశతల్ప కృపాకల్పమందారు తల్ప నమస్తే 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 నమగా. ఓ పరమేశ్వర, ఓ జగన్నాథ, ఓ నారాయణ స్వరూప, నీకు నమస్కారం. నీ మహాద్భుతమైన స్వరూపాన్ని కొంతమంది ఇంద్రుడని, కొంతమంది దిక్పాలకులని, కొందరు పరమేశ్వరుడని అంటారు. కానీ అసలు నువ్వు నిజానికి నిరాకారుడివి. అయినప్పటికీ ఆయా వేళలలో ఆయా రూపాలతో నిన్ను అందరూ సంస్తుతిస్తూ ఉంటారు. బాలకేళి ఎలాగైతే ఉంటుందో, చిన్నపిల్లవాడు బంతితో ఎలా ఆడుకుంటాడో, భువన బ్రహ్మాండాలతో నువ్వు అలా ఆడుకుంటూ ఉంటావు. అటువంటి నీ మహారూపాలు ఒకటా రెండా మమ్మల్ని అనుగ్రహించు అని పరిపరి విధాలుగా వాళ్ళు ప్రార్థిస్తే, ఆయన మహానుభావుడు ఒక్కసారి అక్కడ ప్రత్యక్షమయ్యట. ఎలా ప్రత్యక్షమయ్యటండి?
ఆకాశంబున నుండిడికే ఒక నీలాంబోజ పత్రాక్షి దివ్యాకారంబును దివ్యమాల్యములు దివ్యాలంకృతుల్ దివ్య వస్త్రాకల్పంబులు దివ్య గంధములు ఆహా పుట్టజేయంగా ఆహా పుట్టజేయంగా నాకౌక శ్రేణికి దైత్య పంక్తికి విద్యుల్లేఖ చందంబునన్.
ఆకాశం నుంచి ఒక్కసారిగా ఒక మెరుపు తీగి దిగింది అన్నట్టుగా ఒక అందాల రాశి సౌందర్యవతి దిగింది. ఆవిడ ఎలా ఉంది? మంచి తామర పువ్వు యొక్క విడిచిన రేకులు అన్నట్టున్నాయి కళ్ళు. దివ్య ఆకారం, దివ్య వస్త్రాలు, అలంకారాలకి చెప్పక్కర్లేదు. అద్భుతమైన గంధాలు, సుగంధ ద్రవ్యాలు పూసుకున్నది. అసలు అంతెందుకు ఆవిడ చూస్తే ఓహో అనిపిస్తుంది. ఒక్కసారి కన్ను రెప్పార్చకుండా చూడటం మొదలుపెట్టారు రాక్షసులు. విద్యుల్లేఖలా ఉన్న మహాసౌందర్యవతి సుందరీమణిని చూచి బుట్టలో పడిపోయారు. ఆకాశ మార్గం నుంచి ఆవిడ ఒయ్యారంగా తిరుగుతూ ఉంటే అసురులు మనస్సుల్లో మన్మథ వికారాలు పొందారట. అంతవరకు అమృతం కోసం కొట్టుకున్న వాళ్ళు కాస్త ఆవిడ జోలికి వెళ్ళారట. ఇక అమృతాన్ని వదిలిపెట్టేసరి మర్చిపోయారు. అదే శ్రీమన్నారాయణుని యొక్క దివ్యశక్తి అంటే. ఒక్క క్షణంలో వైష్ణవాయులో పడిపోయారట. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి వేళాకోళమాడి కొంగుతో ఇలా వచ్చిన దెబ్బ కొట్టిందిట మోహిని. ఇంద్రుడు హా అని పడిపోయాట ఒక్కసారిగా. కాలకేయుడి దగ్గరికి వెళ్ళిందిట, అలా ఒక్క కడగంటి చూపు చూచిందిట. ఆ రాక్షసుడు స్పృహ తప్పిపోయాట. వైవస్వతుల దగ్గరికి వెళ్ళిందిట, ఆయన్ని భూమధ్యంతో చూచిందట. బాణాసురుడి దగ్గరికి వెళ్ళిందిట, అలా విరపించిందిట. అలాగే యముడి దగ్గరికి వెళ్ళిందిట, ఆయన్ని మురిపించిందిట, తారకాసురుణ్ణి మెరిపించిందట, ధననాయకుని దగ్గరికి వెళ్ళిందిట, ఆయనకు ఉత్కంఠ కలిగించిందట, మహిషాసురుడితోటి నర్మ మర్మాలాపాలు గుసగుసలాడిందట, గంధమహుడైన వాయువుకి సిగ్గు కలిగించిందిట, జలంధరుడనే వాడికి ఆశ్చర్యం కలిగించిందిట, అగ్నిదేవుడికి మన్మథాగ్ని ప్రజ్వరిల్ల చేయించిందట, బలికి వలపు నటింపచేసిందట, ఇలా రాక్షసుల్ని దేవతల్ని సమానంగా మోహపరవశులు చేస్తూ ఎవడికి వాడే ఈవిడ నాదే నాదే అనుకునేలా భ్రమ కలిగించాడు. ఎవడికి వాడే ఆయన రాజకీయవేత్త అంటే ఆయన ఎవడికి వాడే ప్రతివాడు కూడా నాకే ఓటేస్తాడు అన్నట్టుగా ప్రవర్తించాడు. అందరినీ భ్రమ పెట్టారట స్వామివారు ఆ వధూటి రూపంతో. ఓహోహో ఆ మోహిని రూపం లోకాలన్నిటికీ మోహం కలిగిస్తూ వెళ్ళాడు ఆయన. దేవతలకి రాక్షసులకి మధ్యలో తిరుగుతూ మీరిటే ఉండండి అని వాళ్ళకో లైను వీళ్ళకో క్యూ రెండు లైన్లు ఏర్పాటు చేసిందట. దేవాలయంలో అటు పురుషులు ఇటు మగ స్త్రీలని నిలబెట్టినట్టుగా రెండు వైపులా రాక్షసుల్ని దేవతల్ని నిలబెట్టింది. మధ్యలో కాసేపు నృత్యం, కాసేపు కబుర్లు, కొన్ని చోట్ల ఇలా గంధం చల్లి, కొంతమంది మీద పన్నీరు చల్లి, మరి కొంతమీద అలా పువ్వు చల్లి, ఇలా హాస్యాలాడింది కాసేపు. అందరూ పంటులై రీ సేవకులైపోయారట మొత్తం. ఏం చెబితే అది, నువ్వు అడిగితే ప్రాణమైన ఇచ్చేస్తావు అన్న మొదలెట్టారు. నిజంగా ఇచ్చేటట్టున్నారు వాళ్ళు, ఉత్తునే కాదు. మనం కూడా అంటాం ప్రాణ స్నేహితుండింది, నువ్వు అడిగితే ప్రాణమైన ఇచ్చేస్తామని. నిజంగా అడగండి చూద్దాం మనకు ఎవరన్నా అలాంటి స్నేహితుల్ని, మళ్ళీ తుపాకుండుకు దొరకడు వాడు. కానీ వీళ్ళు నిజంగానే ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డారు అంతలాగా మోహించేట్టయిన. అప్పుడు రాక్షసులు దేవతలు ఏమంటున్నారట, ఇది చెప్పినట్లు చేయదు, ఇది చెప్పినట్టే చేస్తా, ఇది పంచిన ఎట్ల నడుతుము, ఇది ఎలా చెబితే అలాగే మేము పనిచేస్తాం. ఇది కళ్యాణాభ్యుదయము నిదానము మాకని, మాకు అనుగ్రహించడానికి వచ్చిన ఒక కళ్యాణ స్వరూపిణి ఈవిడ అనుకున్నారట అంతా. ఈ విధంగా ఉండగా కొంతమంది ఏం చేశారట రాక్షసులు, అవి బాబా నిలబడి నిలబడి కాడు నెప్పిడుతున్నాయి అని కనక సింహాసనం పట్టుకొచ్చాట ఒక ఆయన, బంగారం సింహాసనం. కూర్చో 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 అని కూర్చోబెట్టి, కూర్చోబెడితే తన ఎక్కువ ప్రత్యేకంగా ప్రేమతో చూస్తున్న ఉద్దేశం. మరొకడు ఏం చేశాట, కాళ్ళు కడిగి పాద తీర్థం బులోగి ద్రావి, కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమే తొలుకులు తాగారట తీర్థంగా. మరికొంతమంది చెరువు పక్కకి కూర్చుని విసిరికర విసిరారట. భువన మోహిని అయినటువంటి ఆ మోహిని స్వరూపాన్ని చూచి మోహపరవశులయ్యారు. ఎవడి వంకైనా వాడు చూస్తే హా నేను అదృష్టవంతుడని వాడు స్పృహ తప్పుతున్నాడు, ఎవరి వంక చూడకపోతే వాడు బెంగ పెట్టుకుంటున్నాడు. ఈ మోహిని ఎవడికేసి చూస్తే వాడి ముఖం 1000 క్యాండిల్ బల్బులో వెలుగుతోంది, ఎవరికేసి చూడకపోతే వాడి ముఖం డామని మాడిపోయిన బల్బు అయిపోతుంది. ఇలా జరుగుతూ వైరానుబంధములు విడిచిపెట్టి ఇరువంకల వారు కూడా కాసేపు తమను తామను మరిచిపోయారు. ఆ క్షణంలో ఆవిడ, ఏమయ్యా ఎందుకు కొట్టుకుంటున్నారు, అమృతం కోసమేగా నేను పంచిపెట్టనా అందిట. అయ్యి బాబు నోట్లోంచి అమృతంలో అంటే వాక్కులు కోకిలకు వింటే ఆ కంఠం విని నువ్వు పంచిపెడతానంటే అంతకంటే కావలసిందేమందన్నారట వాళ్ళంత అని ఆ క్షణంబ అమృత కలశంబు తెచ్చి అప్పయోజాక్షి చేతికిచ్చి, ధర్మంబు పుణ్యంబు పాపంబు నీయది, ఇరుదరంగుల వారు నీకునొక్కరూప ఈ పదార్థంబు మాకు పంచిపెట్టు. ఆ క్షణంలోనే అమృత భాండావుడి చేతిలో పెట్టేశారు. తీసేసుకో ఇది నువ్వు, ఈ క్షణం నుంచి నువ్వేం చెబితే ఎలా నడుచుకుంటాం, పుణ్యమో పాపమో ధర్మమో అధర్మమో ఏమో ఏం చేసినా నువ్వే నీటిలో ఉంచుతావో పాలలో ఉంచుతావో అమృతం తాగిస్తావో మా చేత, లేకపోతే మా అందరినీ కూడా చివరి గడ్డి విరిపిస్తావు నీ ఇష్టం అంతా నీదే, మేము ఇద్దరం కూడా సమానమే నీకు, బోత్ ఆర్ ఈక్వల్ టు యూ, కాబట్టి సమానంగా పక్షపాతం లేకుండా పంచిపెట్టవలసింది అని ఈ పదార్థాన్ని ఆవిడ చేతిలో పెట్టారట. ఓ నాకే పక్షపాతం లేదు, ఎవరు ధర్మాత్ములు వాళ్ళందరికీ పంచిపెడతాను అన్నట్టు మోహిని రూపంలో స్వామివారు. అది అక్కడ టెక్నిక్. ఆ ధర్మం వినలేసరికి రాక్షసులు విన్నా కూడా వాళ్ళు ధర్మాత్ములు అనుకున్నారు, మరి సరే నీ ఇష్టం అన్నారు. స్వామివారు అసత్యం ఆడరుగా మరి, అంచేత ఎక్కడ ధర్మం ఉందో అక్కడ పంచిపెడతానని చెప్పేసి మొదలుపెట్టాడు. అంటే రాక్షసులు ధర్మం లేదని కాదు, రాక్షసులకి ఒక లక్షణం ఉన్నది తామస గుణం, అది ఉన్నవాడికి ధర్మం ఉన్న ప్రమాదమే. ఇప్పుడు గొప్ప పూజ చేస్తారట, అంత కఠోరంగా ఎవరు చేయలేరు, కానీ బలహీనులు వాళ్ళు. అంటే ఏంటి, మనస్సు నిలకడ ఉండదు, ఇది అవసరాన్ని బట్టి లోక హింసకి సంహారానికి వాడతారు, అది వాళ్ళలో ఉండే ప్రమాదకర లక్షణం. అందుకనే భగవంతుడు వాళ్ళకి ఇవ్వలేదు తప్ప, వాళ్ళ మీద పక్షపాతం, వీళ్ళ మీద ఎక్కువ వాళ్ళు తక్కువ ఇలాంటి లక్షణాలు లేవు ఆయనకి, అందరూ సమానమే మహానుభావుడు ఆయన. ఆ తర్వాత ఏం చేశాట, మీరు అన్నదమ్ములు కొట్టుకోకూడదు అలా కూర్చోండి అనగానే వాళ్ళంతా కూర్చున్నారు. అమృతం పంచడానికి లేచాట ఆయన, కబుర్లు చెప్పాడు కాసేపు, ఎంత బాగుంది కొండ అంటాడు, దోశలు పట్టండి అన్నాడు, దోశలలో అందరికీ తలకో పత్ర ఇచ్చాట, చెప్పలు ఇచ్చాట వాళ్ళకి. రాక్షసులు చెప్పలు చెప్తూ పుచ్చుకున్నారు, దేవతలు పుచ్చుకున్నారు, కానీ రాక్షసులకి చెప్పే మిగల్చాలనుకున్నాడు ఆయన, అందుకని నేను చెప్పినట్టు చెయ్యండి అన్నాడు. ఆ తర్వాత బయలుదేరారట మెల్లిగా, ఓయ్యారంగా నడుస్తూ యువతల వైపు ఉండే రాక్షసులకేసి ఇలా చూపు చూడటం, ఇలా పోయడం, ఇలా అమృతం దేవతలకు పోస్తూ వాళ్ళకేసి చూపు, చూపులకి వాడు బొట్టలో పడ్డారు, అమృతం వీడు తాగడం మొదలెట్టారు.
అరవిందన్న పట్టు పుట్టము చరంగు ఆందోళన వంద నిర్భర పీనస్తన భారమల్ల కదల రత్నాల తాటంకముల్ మరయన్ నూపుర మేఖల వలయముల్ మ్రోయంగా పాత్రంబులన్ సురధేన్వాచ్యముపస్తరిం పదొడగన్ దుర్వాంకురాక్రంబునన్.
ఈ మహాత్ములైన వీళ్ళు కూడా కూర్చోవడంలో ఎలా కూర్చున్నారటండి, స్నానం చేశారటండి, అమృతం తాగాలి కదా, ఆ సముద్ర స్నానం చేశారట. స్నానం ఏమిటి, ఇక్కడ దాకా ఎన్నో ఏళ్ళుగా ఉన్నారు, తలకాయని కూడా ఉంచారట అంతే. ఆ తర్వాత తర్బలు పరుచుకున్నారట, కూర్చున్నారటండి. కూర్చుని ఆవిడకేసి చూస్తూ కళ్ళు కళ్ళుమని నటిస్తూ ఉంటే అలా చేత్తో పాత్ర పుచ్చుకున్నారు. తమ పాత్రలో అమృతం ఉందా తాగుతుందామా అనే విషయం అసలు రాక్షసులకి లేదు, కానీ దేవతలు మాత్రం ఆవిడ మాయలో పడి కూడా మళ్ళీ ఆ మోహినీదేవి యొక్క అనుగ్రహం వల్ల అమృతం పోయిగానే తాగడం మొదలెట్టారు. అది ఆయన అనుగ్రహం మళ్ళీ, లేకపోతే వాళ్ళు బొట్టలో పడతారు, వాళ్ళు లెక్క ఎవడైనా బొట్టలో పడక తప్పదు. కానీ స్వామి అనుగ్రహంతో ఆ మాయ నుంచి తేరుకుని వాళ్ళు అమృత పానం చేస్తున్నారు. స్నాన పవిత్రగార్తులు, చందన చర్చిత బాహుమధ్యములు, మౌన సమాధి నిష్ఠులు, సంవత్సర చిత్తులు, ఈ విధముగా ఈ దేవతలు రాక్షసులు సమానంగా కూర్చున్న మధ్యలో దేవతల చేత మాత్రం ఆయన పానం చేయిస్తున్నట్ట. పోయును నిజాల అమృతము, అలా అమృతం భుదం మీద చెత్తి ఇలా పోస్తున్నాడు వాళ్ళకి. ఇలా గడియలు గడిచాయి, సాయంత్రం వరకు పోస్తున్నాడు. ఎంత విచిత్రం అంటే సాయంకాలం అయినా కూడా మాకు పోయడం లేదని అసలు రాక్షసులకు అనుమానం రాలేదటండి. ఇంతసేపు పోస్తున్నా, అది స్వామివారి యొక్క మహిమ అంటే. ఇంతసేపు కూడా కాలోహి దురతిక్రమ, కాలం దాటలేము, మాయలో పడిపోతాం ఎవరైనా సరే. కళ్ళు మూసుకుపోయి లక్షలు ఖర్చు పెట్టి బిల్డింగులు కొనేస్తాం ఒక్కొక్కప్పుడు మనం, ఎందుకంటే అది యోగం అన్నమాట. ఆ టైం వస్తే ఇంక ఏం గుర్తుండదు ఆ టైంకి. అలాగే కాలం దాటడం ఎవడి వల్ల కాదు, రాక్షసుల లెక్క, మానవుల లెక్క. దేవతలు ఇన్ని ఘడియల తరబడి తాగుతూ ఉంటే వీళ్ళు మాత్రం కిక్కురు మరకుండా అలా కూర్చునే ఉన్నారట. అప్పుడు రాహువు కేతువు అనేటటువంటి వాళ్ళు ఇద్దరు చూచారట. ఓరి నాయనోయ్, ఈ అందగత్తె ఎవరో కానీ మనల్ని బొట్టలో వేస్తోంది, గంటలు గడుస్తున్నా యుగాలు గడిచేటట్టుగా నడుస్తుంది, కానీ మనకి మాత్రం ఈ వైపు ఉన్న వాళ్ళకి నో డ్రాప్స్, అటువైపు వాళ్ళు మాత్రం తెగదాగేస్తున్నారు, యువతల వాళ్ళకి అలా విధులించడంలో అవతల వాళ్ళకి మాత్రం కుండలకు కుండలు తాగుతున్నారు వాళ్ళు, ఇలా ఇంకాసేపు పోతే అసలు మనకేం ఉండదేమో అని కనిపెట్టారు వీళ్ళు. వెంటనే ఏం చేశారట, యువతల వైపుకి వచ్చేసారట ఆ పంక్తిలోంచి, రహస్య రూపం ధరించారట. వీళ్ళు కామరూపులు, రాక్షసులు ఏ రూపం రావాలంటే ఆ రూపం పొందగలరు వాళ్ళు. అచ్చం దేవతల్లా రూపం ధరించేశారట, యువతలు కూర్చున్నారట. క్రొక్క క్రొక్కకు కడు తేజమెక్కుచుండిన మరులకు, గుటుక్కుటుకను ఒక్కొక్క కుక్క తాగుతుంటే దేవతలకి అంతకంతకీ తేజస్సు పెరుగుతోంది. అది కనిపెట్టడం వల్లే ఈ రాహుకేతువులు యువతలకు వచ్చారన్నమాట. వెంటనే ఏం చేశారట, ఒక్క డ్రాప్ అలా చేతిలో పడగానే పుచ్చుకోవడం మొదలుపెట్టారు. అది చూచారట, గ్రహరాజులైనటువంటి సూర్యచంద్రులు శ్రీ మహావిష్ణువుకి సేగ చేశారు. ఏమయ్యో మోహినీదేవా, మమ్మల్ని వాళ్ళని బొట్టలో వేయడం కదా, వీళ్ళు నిన్ను మమ్మల్ని కూడా బొట్టలో వేస్తున్నారు, ప్లీజ్ సీ దెమ్ అన్నారట. ఇలా సేగ చేయడంతో కనిపెట్టారు ఈ రాహుకేతువులు కూడా, స్వామివారు కనిపెట్టారు. కనిపెట్టి, ఓరి మూర్ఖుల్లారా, మీరు ఏదో మూర్ఖులు అనుకున్నాను, నన్నే మోసగిద్దాం అనుకుంటున్నారా, అన్ని మాయల్ని మించిన పెరుమాయ నది చూడండి అని చెప్పి వంచన్న దేకి దేకి ఇటు వచ్చి ఉపాంతము నందు ముందటం కంచము పెట్టుకున్న యతి కర్పూర యుగ్మము మారువెట్టనే తెలుసుచునున్నవాడు మన దేవర విష్ణుడు వెంట వీరి సూచించుట మేల్ సుధారసము చిప్పెడు ఓయకమున్న సౌరికి. వంచనతో యువతల వైపుకి దేక్కుని 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 వచ్చిన దారి కలిసిపోయారు. ఇందులో వచ్చి నేను పోసేటటువంటి ఈ అమృతాన్ని కంచం పెట్టుకు తాగేద్దాం అనుకుంటున్నారు, ఇది తాగితే ఇక మీకు చావు ఉండదు, తద్వారా దేవతలకి చాలా ప్రమాదకారులు అవుతారు అని భావించి ఆ చంద్రుడు సూర్యుడు యొక్క సైగ వల్ల ఆయన వెంటనే చక్రాయుధాన్ని విడిచిపెట్టాడు. రివ్వు అని వచ్చేసింది చక్రం, ఇక్కడ వరకు డ్రాప్ వెళ్ళింది, ఇక గొంతుకు దిగలేదు, తలకాయలు ఎగిరిపోయి, అందుకే ఈ తలకాయలు కాస్త ఏమయ్యాయట, అతుక్కుపోయాయట. ఆ రాహుకేతువుల యొక్క తలల తుక్కుని రాహువుగా మారాయట, మొండముల తుక్కుని కేతువుగా పుట్టాయట. వీళ్ళిద్దరూ సింహిక అని పేరు కలిగిన రాక్షసుడు యొక్క రాక్షసు కూతుళ్ళు. ఈ సింహికనే హనుమంతుడు రామాయణంలో చంపిపారేశాడు, దానికి ఒక లక్షణం ఉండేది, ఛాయాగ్రాహిణి నీడ పట్టుకుంటుంది. పైన జంతువులు ఎగిరినా పక్షులు ఎగిరినా వాటి నీడ నీళ్ళలో పడితే ఆ నీడ పడుతుందిట. ఈ పైన వెళ్ళేవాళ్ళు కదలలేరు, ఎంత గింజుకున్నా కదలలేరు, దానికి ఆసక్తి ఉంది. వాడిని ఇలా పట్టుకుని వలలాగినట్టుగా లాగేసి మింగేస్తూ ఉండేదిట. జంతికి నవ్విల్లట్టుగా కరకరకరకర నవ్విలేస్తుంది అది దుర్మార్గురాలు. అలా ఎందరినో తింది. హనుమంతుడిని కూడా అలా పట్టుకుంటే ఆయన దాని డొక్క లోపలికి వెళ్ళి గోల్డ్ పెట్టి చీల్చి వరేసాడు బయటికి. అదిగో ఆ సింహిక యొక్క కొడుకులు వీళ్ళు. అందుకే సింహిక గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం, సింహిక యొక్క గడుపులోంచి పుట్టినటువంటి రాహుగాడికి నమస్కారం అని. గాడు ఇక్కడ నేను అన్నది గాడు కాదు సుమ. ఆయన గ్రహరాజు అయిపోయాడు తర్వాత చూడండి విచిత్రం. అమృతం తాగడం వల్ల భగవంతుడు వాళ్ళని జారిపడి, నాయనలారా మీ తలకాయలు ఎత్తుకున్నాయి ఇది రాహువు, మొండుములు ఎత్తుకున్నాయి ఇది కేతువు, ఇద్దరు వేరు. ఒక కొంతమంది అజ్ఞానంతో రాహుకేతువు ఒక్కడే అంటారు, కాదు సుస్పష్టంగా బ్రహ్మాండ పురాణంలో చెప్పారు రాహుకేతువులు ఇద్దరూ కూర్చుంటే వాళ్ళ తలలు రెండు అతుక్కున్నాయట. అందుకని చూడండి మీకు రెండు తలకాయల పావులా కనపడతారు వాళ్ళు. ఆ రాహు తలకాయలు మొండములు ఎత్తుకున్నదేమో కేతువుగా మారాయి. ఆ రాహుకేతువుల్ని గ్రహరాజుల్ని చేశాడు ఆయన. ఎంత చెడ్డ అమృతం పుచ్చుకున్నారు కదా కాస్త ట్రాప్పు. అందుకని అమృతం యొక్క విలువ కోసం ఆయన జాలిపడి గ్రహరాజుల్ని చేశాడు. రాహునకు కేతునకు హరి బాగా చక్రమున నదరు పాటిల్లుటయు హాగా నిన్నద పటు కోలాహల బహుళంబుగా కలంగిరి దీదులు. రాహునికి కేతువునికి శిరస్సు ఖండింపబడ్డంతో అంత కష్టం రావడంతో హాహావనాదాలు చేశారు ఇటు దేవతలు రాక్షసులు కూడా. వెంటనే మాయావధువు వేషాన్ని విడిచిపెట్టాడు విష్ణువు, అంటే అప్సర స్త్రీ వేషాన్ని విడిచిపెట్టేశాడు. తర్వాత అప్పుడు కనిపెట్టారు వీళ్ళు అసలు విష్ణు రూపంలోకి వచ్చేసరికి, అమ్మ నారాయణ ఎంత మోసం చేసేసావు మమ్మల్ని, అందరినీ బుట్టలో వేసేసావు, మేము అజ్ఞానంలో పడిపోయాం, మా దుంప తెంచేసావు, ఒక్క డ్రాప్ కూడా ఇవ్వలేదు మాకు అన్యాయంగాను అని చెప్పి గొల్లును గోలెట్టారు. ఆ వెంటనే భీకరమైన యుద్ధం ప్రారంభమయ్యిందట వాళ్ళకి వీళ్ళకి. ఆ యుద్ధం ఏమిటో, అందులో తారకాసురుడు ఎవడు, ఈ తారకాసురుడి వధ కోసం రేపు స్కందుడు పుట్టబోతున్నాడు అనమాట. స్కందోత్పత్తి షణ్మాతుర కథ, మంచి మంచి విచిత్ర విశేషాలు రేపు కూడా ఉంటాయి. అటువంటి వాటితో విందాం. ఈ వార్ధి మదనం వరకు మోహిని అవతారం వరకు కట్టం వినడం వల్ల ఫలం ఏమిటో చెప్పాడు. ఈ వార్ధి మదన కథనంబు ఏవారు పఠించిరేని ఎలమయు ఆయు శ్రీ వృద్ధులగా దుర్విద్యావత్తయు యశముగల్గునావారలకు. ఎవరు ఈ మందర పర్వతంతో సముద్రాన్ని చిలకడం అందులో ఈ పుట్టడం మోహిని అవతార కదా మొదలైన వింటారో అటువంటి వాళ్ళకి మొట్టమొదట ఆయుర్దాయం వృద్ధి అవుతుంది. ఆయుర్వృద్ధి అంటే మనిషి అపమృత్యువు పాలు కాడు పొరపాటున కూడా, స్త్రీ తర్వాత ఐశ్వర్యం పొందుతాడు. ఇది లేకపోతే ఆయుర్దాయం పెరిగి మాత్రం ఉపయోగం ఏమిట అంచేత కష్టం. కాబట్టి అందరికీ కూడా సుమోలు అంబాసిడర్లు మొదలైనటువంటి వాటికి మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కావాలని కోరుకోండి. ఇవ్వడం ఆయన చూసుకుంటాడు తర్వాత మీకు ఎంతవరకు అవసరమో, కోరుకోవడం తప్పులా. తర్వాత విద్యావేత్తలు వక్తలు కూడా అవుతారు, ఆ యశస్సు కలుగుతుంది, ఆరోగ్యవంతులు అవుతారు. ఇది కథాక్రమం. తర్వాయి ఘట్టంతో రేపు అడుగు పెడదాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిమహీశాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హరి ఓం తత్సత్.